జై మహాకాల్. ఇది December 26, 2004 ఉదయం 9:30 నిత్యావతార దత్తక్షేత్రంలో జరిగిన క్వశ్చన్ ఆన్సర్ సెషన్. జై జయ మహాకాల్.
మనం 9:25 అయింది, మనం 11:25 వరకు ఇక్కడ ఉండొచ్చు, 2 అవర్స్ ఫుల్. అంతేత మేమి మొహమాటం లేకుండా మాస్టర్ ఈ ప్రశ్న వేస్తే ఏమనుకుంటారు, ఇది అడగొచ్చా అడగకూడదా, లేకపోతే పక్క వాళ్ళు నవ్వుతారేమో, అది అసందర్భ ప్రశ్న ఏమో అని అనుకోకండి. ప్లస్ నేను ఇచ్చిన ఆన్సర్కి మీకు సాటిస్ఫై కాకపోతే నాకు సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పండి, ఐ విల్ ట్రై. కానీ అన్ని ప్రశ్నలకి నేను జవాబు చెప్తాను అని నేనే అనుకోవటం లేదు. అంతేత ఒకవేళ జవాబు చెప్పలేకపోతే లేటర్ యూ విల్ గెట్ ది ఆన్సర్ త్రూ పోస్ట్, రైట్? అది దాదా టిఫిన్ తిన్నావా? టిఫిన్ తినకపోతే టిఫిన్ పెట్టించి తీసుకురామా. మీరందరూ టిఫిన్ చేశారు కదా, చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చేసిరండి. చెప్పమ్మా ఇంకా స్టార్ట్. కిషోర్ టిఫిన్ చేసావా? ఎవరైనా అడగచ్చు, బుర్రాచారం ఏం కాదు. లేడీస్ ఫస్ట్. వీళ్ళదయ్యాక కడప వాళ్ళది వాళ్ళది అయ్యాకే మిగతా వాళ్ళది, మీ బ్యాచ్ అయ్యాక మిగతా వాళ్ళది.
దైవీ ప్రణాళిక వేరు, గురు ప్రణాళిక వేరునా?
రెండు ఒకటి కాదు. దైవీ ప్రణాళిక అనేది పర్మనెంట్ గా ప్రకృతిలో జరిగేటటువంటి ప్రణాళిక. అంటే దైవీ ప్రణాళిక అన్నా న్యాచురల్ ప్రణాళిక అన్నా ఎవల్యూషనరీ స్కీమ్ అన్నా ఒకటే. ఇప్పుడు ఈ సోలార్ సిస్టమ్ ఉంది, అది పద్ధతి ప్రకారము కల్పము మహాకల్పము వాటి ప్రకారం అది వెళ్ళిపోతూ ఉంటుంది, అందులో ఏ మార్పు ఉండదు. గురు ప్రణాళిక మాత్రము ఆ దైవీ ప్రణాళికను హేజన్ చేయగలదు, తొందర పెట్టగలదు, ప్లస్ దైవీ ప్రణాళికలో మార్పు కూడా చేయగలదు. విశ్వామిత్రుడు ట్రై చేశాడు అప్పుడు. అప్పుడు దైవీ ప్రణాళికలో భాగంగా ఉన్నటువంటి అనేక మంది శక్తులు అతన్ని చెప్తున్నాయి, డోంట్ డిస్టర్బ్ ద ఈక్విలిబ్రియం. మీరు డిస్టర్బ్ చేయొద్దు, అర్హత ఉండి ముందుకు వెళ్ళిపోగలిగేవాడు ఓకే వెళ్ళిపోతాడు. అంటే గురు ప్రణాళిక దైవీ ప్రణాళికను కొంత దూరం వరకు ఫాస్ట్ గా అనుసరిస్తుంది. ఇప్పుడు దైవీ ప్రణాళిక ప్రకారము మానవ జాతి ఈ కాలంలో ఈ కలికాలం ఉంది, కలియుగం ఉండండి, దానికి ఒక లక్ష్యం ఉంది, కర్మ లక్ష్యం. ఆ లక్ష్యం పొందితే చాలు. కానీ ఇప్పుడున్నటువంటి గురువులు ఈ లక్ష్యాన్ని కొన్ని లక్ష సంవత్సరాల కిందట దాటేశారు. దాటిస్తే వాళ్ళు ఇంకా ఇతర ప్రకృతిలోకి వెళ్ళగలరు, అదర్ న్యాచురల్ లైఫ్. అంటే ఇప్పుడు జూపిటర్ లో లైఫ్ ఉంది, మనలాంటి లైఫ్ లేదు. మార్స్ లో లైఫ్ ఉంది, మనలాంటి లైఫ్ లేదు. మనకి మనలాంటి లైఫ్ మాత్రమే అర్థమవుతుంది. గురు ప్రణాళికలో అన్ని లైఫ్స్ అర్థమవుతాయి. చాలా అర్థమైంది. దైవీ ప్రణాళికలో ఏ జాతికి ఆ జాతి మానవులకు మానవుల గురించి అర్థమవుతుంది. చెట్లకి మరి వాటి భాష ఉండి ఉంటుంది, గ్యారంటీగా ఉండి ఉంటుంది అన్నదానికి పెద్ద ప్రూఫ్ ఏంటి అంటే ఆఫ్రికన్ జంగల్స్ లో ఉన్నటువంటి వాళ్ళు చెట్ల ద్వారా తమ సందేశాన్ని ఎక్కడికైనా పంపించేయగలరు. ఇప్పుడు మన టెలిఫోన్ సిస్టమ్ అది రాడు, ప్లస్ ఇప్పుడు కూడా సైంటిస్టులు మీ డిష్ యాంటైనా దాని బదులు చెట్ల యొక్క కొమ్మల్ని ఆకుల్ని ఉపయోగించుకోవచ్చు. మనం ఆ సైన్స్ ఎందుకు డెవలప్ చేసుకోలేదు అంటే ఈ సైన్స్ డెవలప్ అయింది కనుక. ఇంకొక వాటికి ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది, అది ఉంది. గురువులకి వీటన్నిటిలోనూ టచ్ ఉంటుంది. అఖండ మండలాకారం వ్యాప్తం అని చెరాచడం దైవీ ప్రణాళికలో ఏ సిస్టమ్కి ఆ సిస్టమ్ అర్థమైంది కదా. అంతే గురు ప్రణాళిక దైవీ ప్రణాళికను అనుసరించి అధిగమిస్తుంది. దైవీ ప్రణాళిక అసలు అధిగమించేదేం లేదు, అది అర్పుతూ ఉంటుంది అంతే. గురువులు దైవీ ప్రణాళికను ముందు అనుసరించి గ్రావిటేషన్ నియమం తెలుసుకున్నారు, అది దైవీ ప్రణాళిక. ఏరోప్లేన్ ఎగిలిస్తున్నారు, దైవీ ప్రణాళిక మాత్రం ఖచ్చితంగా కాదు, అది గురువుల ప్రణాళిక. అర్థం కదా, అది ఒకసారి ముక్కు తీసుకురావచ్చు, ఒకసారి డిస్టర్బ్ చేయవచ్చు. అది మన కామన్ సెన్స్ ఉండటం వల్ల దైవీ ప్రణాళిక ఏంటో తెలిస్తే మిస్యూస్ పడదు. ఇప్పుడు ఆటం బాంబు వేసి నువ్వు మనుషులు లేపించావు, దానివల్ల ఏమైంది, ఇన్విటేషన్ వచ్చేసింది జపాన్ లో. అక్కడ పిల్లలు ఇప్పటికీ కూడా అంగవైకల్యాలతో పుడుతున్నారు, అది ఖచ్చితంగా ప్రణాళిక కాదు. గురు ప్రణాళికే. గురువులు వార్నింగ్ ఇచ్చారు అప్పుడు బాంబు తయారు చేయొద్దని. హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంది ఐన్స్టీన్ కి టేబుల్ మీద, ఎన్రికో ఫెర్మి టేబుల్ మీద, డోంట్ డూ ఇట్ అనండి. కానీ వాళ్ళు అప్పుడు ఏమనుకున్నారు, హిట్లర్ నాపడానికి ఇది ఒకటే మార్గం అనుకున్నారు. కానీ యాక్చువల్ గా అప్పుడు బాంబు వేయాల్సిన అవసరం లేదు, లిటరల్ గా ఆ రోజు లేదు, లేదు అసలు. కానీ మేము బాంబు తయారు చేసాం కదా, హౌ డస్ ఇట్ వర్క్. యుద్ధంలో వాడగలరు కానీ మాట్లాడితే మేము టెస్ట్ చేస్తున్నాం వేయలేరు కదా అని లేచారు. అది మనుషుల ప్రణాళిక, గురు ప్రణాళిక దోషం, గురు ప్రణాళిక దోషమే అది. గురువులు ఆపలేకపోయారు దాన్ని, గురువులు ఆపలేకపోయారు కదా, దే ట్రైడ్ అసలు. అసలు నువ్వు ఎంతటి గురు ప్రణాళికలో అటు ఇటు కూడా ఉంటాయి. ఎంతటి గురువులు సర్వశక్తి సంపన్నులు, వాళ్ళు ఏదైనా చేసేయగలరు అని ఏం లేదు. అర్జునుడి చేత యుద్ధం చేయించలేకపోయాడు కదా, యథేచ్ఛసి కదా గురువు. అర్జునుడు యుద్ధం చేశాడు అది వేరే విషయం, చెయ్యకపోతే ఏమై ఉండేది, ఏమో ఏమై ఉండేది. కానీ అది ఖచ్చితంగా దేవి ప్రణాళిక మాత్రం కాదు. ఎలా అర్థమవుతుంది కదా,
అంటే
నువ్వు క్వశ్చన్ వేయకూడదు. నథింగ్ డూయింగ్, నువ్వు జవాబు కూడా చెప్పకూడదు. ముందు వాళ్ళు మేము సాటిస్ఫైడ్ మాస్టారు, మేము నీతో మాట్లాడేసాం, మేము అడగదలుచుకున్నాం, మేము అడిగేసాం అంతేనే నీకు ఛాన్స్. అంతేగా ఇప్పుడు ప్రాపర్ ఛానల్ అంటే ఆపేస్తా.
ఇప్పుడు డైలీ ప్రణాళిక నువ్వు అనుసరించి గురు ప్రణాళిక ఉంటుంది, దాన్ని హేజన్ చేస్తుంది అంటే మరి దాని ప్రకారం అది వెళ్ళదా డైలీ ప్రణాళిక? గురువులు హేజన్ చేయటం వల్ల అది వేగంగా వెళ్ళటము లేకుంటే మామూలుగా ఉండటం అనేటువంటిది ఉంటుందా డైలీ ప్రణాళిక?
అలా కాదు అది, మీరు అలా ఎడ్యుకేషన్ లో ఆరో క్లాస్ తర్వాత ఏడో క్లాస్, ఏడో క్లాస్ తర్వాత ఎనిమిదో క్లాస్ చదవాలి. కానీ గురువు యొక్క టీచింగ్ ఎబిలిటీ వల్ల గ్రాస్ప్ చేసుకోగలిగేటువంటి ఒక శిష్యుడు ఉంటే వాడు డబుల్ ప్రమోషన్ కొట్టేయచ్చు. అది మాత్రం స్కూల్ సిలబస్ ప్రకారం కాదు, అది అది గురు ప్రణాళిక. ఇంతట మానవ జాతిలో అందరికీ అవకాశం ఉండేది కాదు ఇది వరకు. అందుకే సెలెక్టెడ్ పీపుల్ ఉండాలి, రాజ విద్య రాజగుణ్యం చాలా గుప్తంగా ఉంచాలి. కానీ కొన్ని విశేష పరిస్థితుల వల్ల సుమారు 95,000 సంవత్సరాల కిందట రఫ్గా ఆ రహస్యాన్ని ఎత్తేశారు, గురువులే ఎత్తేశారు. దానికి ఒక కారణం ఉంది ఎక్స్పెరిమెంటేషన్కి. మనిషిలో గురువుల యొక్క దృష్టిలో అందరి మనిషి కూడా గురు స్థాయికి వెళ్ళిపోగలిగే స్థాయికి 95,000 సంవత్సరాల కిందటే వచ్చేసాడు. కానీ వీడి అహంకారాలు, వీడి కుటుంబ సమస్యలు, నేను ఇలాగే జీవించాలి అనేటువంటి జాతి మత కుల వర్ణ వివేచన వల్ల అది టేక్ ఆఫ్ కాలే. కానీ గురువుల దృష్టిలో 95,000 ఇయర్స్ అంటే సెకండ్ కాలం అనమాట. రావణాసురుడే ఎన్ని లక్షల సంవత్సరాలు బతికాడో నాకు కౌంట్ తెలియదు. సో బ్రహ్మగారితో చెప్పాడు రావణాసురుడు పుట్టాడు అని. అప్పుడు ఆయన దీర్ఘ సంఖ్యకో లఘు సంఖ్యకో వెళ్తున్నాడు ఆయన. సో ఆయన తిరిగి వచ్చాడు, తిరిగి వచ్చాక వీడు చచ్చాడు రావణాసురుడు అన్నాడు, అల్పాయుషు ఉండకూడదు చచ్చాడని. అంచేత నీకు నాకు ఈ 95,000 సంవత్సరాలు చాలా పెద్ద కాలం, గురువులకి కాదు. అంచేత మన టైం సెన్స్ మీరు అంచనా వేయకండి. ఏంటి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు ఫెయిల్ అయిపోయారా, ఏం ఫెయిల్ అవ్వరు వాళ్ళు. ఇంతేంటి సైంటిస్ట్ ఒక లక్ష్యాన్ని పొందదలుచుకున్నప్పుడు మీకు గ్యారంటీగా తెలుసు వాడు ఆ లక్ష్యాన్ని పొంది తీరుతుంది. ఏరోప్లేన్ కనిపెట్టాలని అనుకున్నాడు, కనిపెట్టాడు. ఎన్నాళ్ళల్లో టైం పట్టింది, ఇప్పుడు క్యాన్సర్కి మందు లేదు. ఖచ్చితంగా సైంటిస్ట్ కనపడతానని మీకు నమ్మకం ఉంది కదా, మనమే ఇలాంటి వాళ్ళమే క్యాన్సర్కి గ్యారంటీగా మందు కనపెడతామని మీకు నమ్మకం ఉంది. వాళ్ళు వాళ్ళు ఏం అనుకున్నారు, అది ఎందుకు సాధించలేరు అండి? మీ దృష్టికోణంలో మీకు ఏమనిపిస్తుంది అంటే నా జీవితకాలంలో జరగలేదు కదా. మీ జీవితకాలం ఎంత గురువుల దృష్టిలో క్లియర్ అయిందా? కూర్చుని అడిగాము, కూర్చుని అడిగి ఫార్మాలిటీ తోటి
కానీ ఇక్కడ ఆశ్రమంలో వేరే వేరే దాని గురించి ఇచ్చారు లేదు, ఒక శ్రీరామ కర్మ గారి తప్ప
ఇక్కడ దత్తుడు తప్ప,
దత్తుడు తప్ప కానీ దత్తుడు వాడి శ్రీరాత్ర అందరినీ సమానమే అని రాస్తున్నాడు కదా. ఎందుకంటే
కాలేజీలో అందరికీ ఈక్వల్ గా ఎడ్యుకేషన్ ఇస్తాము అని చెప్తారు. మరి ఒక రూమ్ లో కామన్స్ మాత్రమే ఎందుకు చెప్తారు? ఒక రూమ్ లో కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ మాత్రం ఎందుకు చేయిస్తారు? అన్ని చేయించవచ్చు కదా, చేయిస్తారా చేయించరా? చేయించొచ్చా చేయించకూడదా? చేయించొచ్చా చేయించకూడదా? అంటే కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ ఏ రూమ్ లోనే చేయించవచ్చా? ఇంటికి చేయించలేము. ఏం కాదు, వేరు కాక ధోరణి లేదమ్మా. నువ్వు ఇది నేర్చుకో తెలుసుకుంటే ఇక్కడ, కానీ ఓపెన్ యూనివర్సిటీ దాంట్మ్మా, మీరు విందల్సుకుని వచ్చే తెలుసుకుంటే వచ్చేసేయండి, పూజకెళ్ళ తెలుసుకుంటే పూజకెళ్ళండి. అర్థమైంది కదా? అందుకు ఆ రూల్స్, ఆధ్యాత్మికతను ఒక సైన్స్గా నేను డెవలప్ చేస్తున్నాను. నేను డెవలప్ చేయటం లేదు, వాళ్ళు డెవలప్ చేసి పెట్టారు ఆ పుస్తకాలు సంస్థల్ని, దాన్ని ఒక లైన్లో పెడుతున్నాను. కానీ హై స్కూల్ ఎడ్యుకేషన్ వరకు అన్ని సబ్జెక్ట్స్ కామన్, అంతవరకు కామన్. కానీ ఇంకా అది హై స్కూల్ కాదు, డిగ్రీ కాదు, యూనివర్సిటీ సెంటర్స్ లాగా పెడుతున్నాను. అంటే ఆ సబ్జెక్ట్ లో మీరు సబ్జెక్ట్ నేర్చుకుని రీసెర్చ్ చేయగలగాలి. డౌట్ తీరిందా? మీరు తీరకపోతే వాదించండి. ఇక్కడ నేను చెప్పేశాను, ఇంకా నేను చెప్పిందే రైటింగ్ మీకు నచ్చకపోతే తప్పు మార్చుకుంది, ఇలా ఎందుకు కాకుండా అడగండి. ఫుల్ ఫ్రీడమ్ యుద్ధం చేయటానికి, వాక్ యుద్ధం చేయటం. నెక్స్ట్ క్లియర్? ఇప్పుడు మనం ఇంట్లో వెళ్తాము, ఇంట్లోకి వెళ్ళగానే ఒక కిచెన్ ఉంటుంది, కిచెన్ లో బెడ్ రూమ్ వేసుకుని పడుకో, బాగా ఉన్నా డ్రాయింగ్ రూమ్ ఉంది, ఖచ్చితంగా అక్కడ వంట చేయము. ఎందుకు? డ్రాయింగ్ రూమ్ ని 10 మంది అతిథులు వస్తే కూర్చొని మాట్లాడటానికి వీలైన పరిస్థితి అక్కడ ఏర్పాటు చేసుకుని ఉంటాం కదా. కిచెన్ లో ఏం చేస్తాం? వంటకోవటానికి కావాల్సిన సామాగ్రి, కాస్త పొగ మంట అది వస్తే ప్లస్ అపరిశుద్ధమైనటువంటి అవి లేకుండా ఉండటానికి ట్రై చేస్తాం. వాస్తు అంటే అది, మీ ఇంట్లో ఏ కోణాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నావు నువ్వు, దానికే ఉపయోగించుకో. కానీ దానికే నువ్వు ఉపయోగించుకుని నా ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోకుండా, పృథ్వీ గ్రహమే ఒక విశేషమైనటువంటి ఓరియంటేషన్తో తిరుగుతుంది సూర్యుడి చుట్టూ. ఆ ఓరియంటేషన్కి అనుగుణ్యంగా మనం జీవిస్తే సేఫ్గా ఉంటాం. ఇప్పుడు బస్సు నడుస్తున్న బస్సు ఉంది, మూవ్ అవుతున్న బస్సు ఉంది, మీరు దిగాలి. ఎలా దిగుతారు? ఎట్టు దిగుతారు? బస్సు పోయే దారిలో వెళ్ళి దిగి బస్సు దిశలో కొంత అడుగులు వేస్తారు. ఎలా అయినా దిగొచ్చు కదా అని మీరు రివర్స్ లో దిగారనుకోండి, ఏమవుతారు? అది వాస్తవండి. ప్రకృతి యొక్క, పృథ్వీ గ్రహం యొక్క మూమెంట్కి అనుగుణంగా మన ఇంట్లో ఉన్నటువంటి కోణాలను అడ్జస్ట్ చేసుకోవటం. అది ఇంకా రాలేదు మనుషులకి, ఇంకా ఆ లెవెల్కి వెళ్ళలేదు. కానీ వాస్తవ యాజ్ సైన్స్ ఈజ్ రైట్, ఋషులు చెప్పింది కూడా రైటే. మనం చేస్తున్నటువంటి వాస్తు మాత్రం మూర్ఖత్వం. ఎందుకు అంటే ఇల్లు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీ జీవితం సుఖంగా ఉంచుకోవచ్చు, అదే అర్థం చేసుకోండి. అంతేట ఈ ఇంటి పరిస్థితుల్ని మార్చుకోకపోతే మీ జీవితం సుఖంగా ఉండదు అని కాదు. కానీ మిల్టన్ అనుకుంటా ఓ మాట అన్నాడు, నన్ను నరకానికి పంపించే నేను దాన్ని స్వర్గంగా మార్చిస్తానన్నాడు. మనం స్వర్గానికి వెళ్ళామనుకో, నరకం అయిపోతుందేమో నా అన్నాను. అంటే యాక్చువల్గా సుఖము శాంతి దేని మీద ఆధారపడండి? మన మనస్సు మీద ఆధారపడండి. మనస్సు స్వర్గము నరకానికి ఏకైక తేడా ఏంటి అంటే, స్వర్గంలో అన్నీ ఒక వ్యవస్థగా ఉంటాయి, నరకంలో అన్నీ ఉంటాయి, స్వర్గంలో ఉండేవి అటవిధంగా ఉంటాయి. అంతే మన ఇంటి పరిస్థితులను పృథ్వీ గ్రహానికి మిగతా గ్రహాలకి అనుకూలంగా పెట్టామనుకో, అది వాస్తు, సుఖంగా ఉంటుంది. కానీ గందరగోళంగా ఉన్నా కూడా నువ్వు సుఖంగా ఉండవచ్చు, ఉండకూడదా? మా నాన్నగారి స్నేహితుడు ఒకతను ఉండేవాడు, ఆయనకి చాలా మంది పిల్లలు, ఆ పిల్లలందరూ గోల్ చేస్తూ ఉండేవాడు. నీకు అర్థమవుతున్న ఎవరి గురించి చెప్తున్నాను కదా, గోల్ చేస్తుండే. దొరుకున్న ఒక రోజు గోల ఆగింది ఎందుకో, అండ్ లిక్విడ్ నిద్రపట్లే అండి. కానీ వాస్తవ అవసరమే, మనం డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు ఇంత తప్పదు, అది వాస్తవ అవసరమే. కానీ వాస్తు కరెక్ట్గా లేదు కనుక నా జీవితం కష్టాలమై అయిపోయిందే, ఇది వేస్తాలి. అదేం కాదు, ఎలా అర్థం అయింది కదా, ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు ఆపరేషన్ చేయాలి, ముందు వాడికి జ్ఞానం ఉండాలి ఆపరేషన్ చేయటాన్ని. ఆ జ్ఞానం ఉంటే వాడు ఆపరేషన్ చేసేయగలడు, ఎక్కడ పెట్టినా ఏ గదిలో పెట్టినా చేసేస్తాడు. కానీ ఆపరేషన్ థియేటర్లో పెడితే వాడు ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఆపరేషన్ థియేటర్లో చేయకపోతే సక్సెస్ అవ్వచ్చు. వాస్తుకి దానికి తేడా, అది వాస్తు కరెక్ట్గా ఉంటే నేను చేసిన ప్రతి పని సక్సెస్ అయ్యేటటువంటి పాసిబిలిటీ ఉంటుంది. ఎప్పుడు ధ్యానంతో చేస్తే. ధ్యానం లేదనుకో, నువ్వు పెద్ద మోస్ట్ సాఫిస్టికేటెడ్ ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళిపోయి అసలు ధ్యానం లేని వాడి చేత ఆపరేషన్ చేయించావనుకో, బతికేవాడు కూడా తప్పలేదు అంతే. అందుచేత వాస్తు ఇస్ నాట్ వెరీ ఇంపార్టెంట్, కానీ ధ్యానంతో పాటు వాస్తు ఉంటే మాత్రం మీరు చాలా అద్భుతాలు చేసుకోగలుగుతారు. వాక్శుద్ధి అనేటటువంటిది టెక్నిక్స్ ప్రాబ్లమ్. ఎందుకంటే వాక్స్ అనగానే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే కుండలిని శక్తి వాక్స్. యాక్చువల్ గా మీరు కుండలిని శక్తి జాగ్రత్తం చేసుకోవాలి అనే ప్రయత్నాలు చేస్తారు చాలా మంది, చేయక్కర్లే. వాడికి మాట్లాడుంటే మాట్లాడగలిగితే వాటిలో కుండలిని శక్తి ఉందనే అర్థం. కానీ ఆ కుండలిని శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి, ఆ వాక్శక్తిని అన్నది ఋషులు మంత్ర విజ్ఞానం ద్వారా నేర్చారు, సాధనల ద్వారా. అది ఎప్పుడైతే చేస్తావో నీ వాక్కి పవర్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు నేను మామూలుగా మాట్లాడాను, కొంతమందికి వినిపిస్తుంది. ఇదంతా పెట్టావనుకో, ఇదంతా పెట్టి ఎంతమందికి వినిపిస్తుంది? యాక్చువల్గా ఈ కాలంలో ప్రపంచాంతటికి మీరు గుర్తు చేస్తుంది. మీరు ఆ సెటప్ చేసుకోవాలి. కానీ ప్రపంచంలో ఏ మూలైనా ఎక్కడైనా మీరు, మీ ప్రపంచంలో ఏముంది, మీరు చంద్రమండలంలో పోయిపోయినా కూడా నేను చెప్పే మాటలు వినిపించవచ్చు. కానీ ఈ మాటలు ఎందుకు వినిపిస్తున్నాయో తెలుసా, సర్కిట్ కంప్లీట్ అవుతుంది. ఎలక్ట్రిక్ దాంట్లో అన్నింటిలో కూడా సర్కిట్ కంప్లీట్ అవుతుంది. సర్కిట్ కంప్లీట్ కాకపోతే ఈ వాయిస్ వెళ్ళదు అక్కడికి. అది కుండలిని శక్తి అంటే, కుండలిని అంటే సర్కిట్ అనమాట. కానీ ఇంకా అదే అంతవరకే ఈ క్లాస్లో చెప్దాం. అర్థం ఏంటంటే వాక్ శక్తి వాక్లో లేదు, సర్కిట్లో ఉంది. ఇప్పుడు నా వాక్ దొరుకుని 10 మందికి వినిపిస్తే నా వాక్ యొక్క శక్తి కాదు, అది సర్కిట్ యొక్క శక్తి. చంద్రమండలంలో కూడా ఎందుకు వెళ్తుంది, సర్కిట్ పూర్తవుతుంది కనుక. ఆ సర్కిట్ ఎంత పెంచవచ్చు నీకుతాం, మీకు మీకు ఓపిక ఉంది. దాన్ని తగినటువంటి పరిస్థితులు మీరు ఏర్పరచగలిగితే ప్రపంచంలో కాదు సృష్టి యొక్క మార్గంలో గెలాక్సీస్లో కూడా వెళ్ళిపోవచ్చు. ఈ గెలాక్సీస్ దాంట్లో కనుక మీరు కొంచెం ఒక అవగాహన చేస్తే ఇలా ఉంది మిల్కీవే, నా చెయ్యి ఉన్నట్టు ఇలా ఒక ప్లేట్ లాగా. మన సోలార్ సిస్టమ్ ఇక్కడ ఉంది, కానీ ఇలాంటి మిల్కీవేలు 8 లక్షలు ఎన్ని కోట్లు ఉన్నాయో కూడా తెలియదు. కానీ మన ఋషులు ఈ వాక్శక్తితో అన్ని కనిపెట్టగలిగారు. అది కొందరిని శక్తి వాక్శక్తి సంబంధం, అది వాక్శుద్ధి అంటే. ఇందుకు వీడు అన్నది జరిగిపోవటం అన్నది ఏం వాక్శుద్ధి కాదు, ప్రమాదం కూడా అన్నది జరిగితే దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అంటే సర్కిల్ బ్రేక్ చేసిన మార్కెట్ జరగకుండా కట్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. కానీ అది ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఒక 5-6 రోజులు క్లాస్ పెట్టుకోవాలి మనం. కానీ పాయింట్ అర్థం అయిపోతే మీరు ఆలోచించుకోవచ్చు ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి. కానీ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఏ మంత్ర జపం పైన అవుతుంది, అది కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎందుకంటే నేను చాలా సార్లు కొన్ని మాటలు వింటూ ఉంటాను, గాయత్రి మంత్రం చాలా పవర్ఫుల్ అని. చాతకినోడి చేతిలో అది చాలా పవర్ఫుల్, చాతకానివాడి చేతిలో అది ఎందుకు కలిగిదండి. ఇందులో గాయత్రి మంత్రంలో ఏం పవర్ లేదు, ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు పవర్ ఉంది. ఏ మంత్రం అయినా అంటే, ఏ మంత్రం అయినా అంటే అండి, మంత్రం సాధన, సాధన. మాయమైపోతుంది. అది కారణం ఏంటంటేనమ్మా, మన ఈ ఎలక్ట్రికల్ సామాన్ పని చేయాలి అంటే 220 వోల్ట్స్ ఉండాలి. 65 మన ఇండియాది ఎంత? ఇండియాది 50 కాదుగా, మరి అమెరికాది? అమెరికాది 60, అదే వాట్ ఎవర్ ఇట్ ఈస్ సైకిల్స్, 50 సైకిల్స్ పర్ సెకండ్. మన సర్కిల్స్ పూర్తవుతూ ఉంటుంది ఆల్టర్నేటింగ్ గా, ఒకసారి ఇలా తిరిగితే ఇంకోసారి ఇలా తిరుగుతూ ఉంటుంది, ఒకసారి ఇలా తిరిగితే ఇంకోసారి ఇలా తిరుగుతూ ఉంటుంది. అందుకని సామూహికంగా సాధన చేసుకోండి అని చెప్పేది, వ్యక్తిగతంగా చేసేటటువంటి సాధన మీరు ఎన్ని సంవత్సరాలు చేసుకున్నా మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. యూ విల్ బి అలా ఇన్ దట్ ఫాల్. యూ హ్యావ్ టు లెర్న్. మనం నేను ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను నేను మీకు, కన్నయత్వంతో మేము ఎంజాయ్ చేస్తున్నాము అంటే యూ ఎంజాయ్, కానీ అది ఎవరికి పనికిరాదు అంటాడు. వినమ్మా, నేను చెప్పేది ఏంటి నీకు అర్థమవుతుంది, నీ పాయింట్ అర్థమైతే. నాకు సమాధి స్థితి అంటే ఏంటో నాకు తెలీదు, నాకు వద్దు అంటాడు అరవింద్. తెలుసా సంగతి మీకు? ఐ హావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ సమాధి అండ్ ఐ డోంట్ వాంట్ సమాధి. ఎందుకు? సమాధి స్థితిలో లేక నువ్వు పనిచేయలేవు, పనిచేయలేక నువ్వు ఎంత ఆనందంగా ఉంటే ఎలా లాభం అమ్మా? నీ ఆనందాన్ని నువ్వు 10 మందితో పంచుకోలేకపోయాక ఆ ఆనందం పెద్ద ఉపయోగపడదు. రాయి కూడా నీ స్థితిలోనే ఉంటుంది. నిన్నంటే నిన్నంటా లేదమ్మా, అర్థమైందా? దానికి క్లాసులు అమ్మా, అదంతా చెప్పడానికి క్లాసులు తీసుకోవాల్సింది. అరవింద్ చెప్పాడు కదా, అక్కర్లేదు. అంటే ఏంటి, అసలు సమాధి స్థితిని సైడ్ ట్రాక్ చేసేటటువంటి విచిత్రమైనటువంటి సాధనలు డెవలప్ అవుతున్నాయి ఇప్పుడు. ఇంకా మనం అక్కడే ఉన్నాం, ఇంకా పాటిస్తుండగా దాంట్లోనే. కానీ ఈ ఇలాగే నేను చెప్పలేను కదా, అది ఇలా ఉంది. దీని గురించి నేను క్లాసులు పెట్టుకుంటే వచ్చి చెప్తా. ఇది క్లాసులో ఎలా చెప్పడం నేను మీరు హౌ టు బ్రేక్ దట్ సర్కిట్ చెప్పలేం కదా, ఇంపాసిబుల్. ఇక్కడ నేను ఏం చెప్పగలను మీతో, ఇలా ఉంది, ఈ పాసిబిలిటీ కూడా ఉంది. ఇఫ్ యూ వాంట్ ఇట్ యూ లెర్న్ ఇట్. దేనికైనా మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఆధ్యాత్మికలో ఎవ్రీ టాపిక్ నీడ్స్ ఓన్లీ 3 డేస్. ఇది టాపిక్ మాత్రమే, మీరు మళ్ళీ ఆ టాపిక్ లో ఇంకో టాపిక్ కలపద్దు. ఇప్పుడు మీరు వాక్ కుండల్ని అన్నారు, 3 డేస్ లో దాని గురించి చెప్పేయచ్చు. ఇప్పుడు ఈ సమాధి స్థితి ఓంకారం చేస్తూ ఉంటే ఫీలింగ్ అవుతుంది, దాన్ని ఎలా బ్రేక్ చేయాలి అంటున్నారు, 3 డేస్ లో చెప్పేయచ్చు. దాన్ని మీరు ఇంకా సాధన చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా ఇవంతా మీరు నోట్ చేసుకుని మీకు నిజంగా వీటి మీద క్లాసులు కావాలి అంటే పెట్టుకోండి. నేను చెప్పేది ఎందుకంటే ఆధ్యాత్మికత నిజంగా విరితలు వేస్తుంది. ఎవరికి ఏమి తెలియదు, వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు. ప్లస్ ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, మాట నేను మీకు అథారిటీ ఇస్తున్నాను, అరవింద్ ఈ మాట చెప్పాడు ఈ పరిస్థితిలో, యూ సీ ద బుక్. నా సంతదేం కాదు, నేను చెప్పే శాంగన్ గారు కరెక్ట్ అంటానికి. కృష్ణుడికి కూడా ఆ సాహసం లేదు. ఇదివరకు మహాత్ములు అలా చెప్పారు, ఇదివరకు పండితులు అలా చెప్పారు, అది నేను మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అందుకు శాస్త్రం కావాలి మనకి. అథారిటీ ఏంటి అంటే నాట్ మ్యాన్, మనిషి అథారిటీ కాదు, సైన్స్ అథారిటీ. అలా నేర్చుకుందాం. అంతేత ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఆ ఓరియంటేషన్ మీరు అర్థం చేసుకోండి. నేను ఆధ్యాత్మిక గురించి మాట్లాడుతున్నాను, పూజల గురించి మాట్లాడుతున్నాను. ఒక పర్టికులర్ టాపిక్ ఉంటే మన ఋషులు దాని గురించి ఏం చెప్పారు, వాళ్ళు ఎంతవరకు వెళ్ళిపోయారు, ఈ సోలార్ సిస్టమ్ ని అధిగమించేటటువంటి మానసిక స్థితితో ఆ విషయాల గురించి ఆలోచించి చెప్పేవాళ్ళు. అంతేకాదు, యాజ్ ఫార్ యాజ్ హ్యుమానిటీ ఇస్ కన్సర్న్, దేస్ ఇస్ ద లాస్ట్ వరల్డ్. యాజ్ ఫార్ యాజ్ హ్యుమానిటీ ఇస్ కన్సర్న్ అలా, అది కూడా గుర్తుంచుకోండి. వాళ్ళకున్న లిమిట్స్ వాళ్ళకున్నాయి, కానీ ఓ ప్రైమ్ మినిస్టర్కి భారతదేశంలో ఏ లిమిట్ లేదు ఆయన పవర్కి. కానీ అదే ఆయన బోర్డర్ దాటాడు అనుకోండి, ఉన్న శక్తి కూడా పోతుంది. వెళ్ళారు కొంతమంది ఋషులు వెళ్ళారు, లేకపోతే పోల్స్తారు తీరుస్తారు గురించి ఎలా వస్తాయని వెళ్ళారు. కానీ వాటి వ్యవస్థీకృతంగా వేదాల్లో చెప్పబడింది, అవుడు దాన్ని అవగాహన చేసుకోవటం లేదు. అసలు వేదాలు అవుడు చదువుతున్నాడు ఈ మధ్య కాలంలో. కానీ ఇంకా మనం దాన్ని ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పిన దానికి ప్రతిదానికి కూడా వేద అథారిటీ ఉంది, ప్రతి దానికి ఉంది. అందులో పురుష సూక్తము, స్త్రీ సూక్తము, మంత్రపుష్పము అందులో మెజారిటీ కవర్ అయిపోతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది
దైవ రూపాన్ని కూడా నాకు ఇష్టదైవ రూపంగా కనిపిస్తుంది. తర్వాత ఒక 15 డేస్ 20 డేస్ బ్రేక్. కనీసము మంత్రం
చెప్పుకోవడానికి మరి మన ఋషులందరూ హిమాలయాలకు ఎందుకు వెళ్ళారు? ఇళ్లలో కూర్చుంటే సరిపోదు, కానీ ఇలాంటిది మీరు సామూహికంగా చేస్తే నీకే ప్రాబ్లం కాదు. అమ్మా ఓటో క్లాస్ చదివించడానికి అందరూ వస్తారు, కానీ ఇది నేర్చుకోవటానికి రాదు అంటే ఒప్పుకోను. మనం చెప్పకపోవటం మొదటి తప్పు, చెప్పకపోయేది మొదటి తప్పు. రెండో తప్పు ఏంటి అంటే, వచ్చినా రాకపోయినా ఈ ఐడియా ఉన్న వాళ్ళు కనీసం 5-6 మీ ఊళ్ళో ఉన్నారని నాకు తెలుసు. ఆ 5-6 ఒక అందరికీ అనుకూలమైన టైం 12 గంటలకి గ్యారంటీగా అందరూ ఫ్రీగానే ఉంటారు. కానీ 12 గంటల నేను ఎలా చేసుకుంటా అంటే నేనేం చేసింది, యు హ్యావ్ టు బ్రేక్ ద రూల్స్. కలిసి కలిసి చేస్తే మాత్రం ఇబ్బందులు రావమ్మా, ఇబ్బందులు గ్యారంటీగా రావు. ఎడ్యుకేషన్ ఎందుకని మీరు పిల్లలకి కలిసి చెప్తారు? ఒక్కొక్కరికి చెప్పకుండా మీ పిల్లలకి మీరు ఇంట్లో చెప్పలేరా? ఆ స్కూల్లో చదివే పడుతుంది, ఎందుకు స్కూల్లో చేర్పిస్తున్నావు? ఓపెన్ యూనివర్సిటీస్ వచ్చేసాయి కదా, ఎందుకు చేర్పిస్తున్నావు? సామూహిక సామూహికత నుండి విద్య రాదు, అది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ముఖ్యంగా గాయత్రి మంత్రం అది మీరు బయట పడాలి అందులో నుంచి. రోజు ఎవరింటికో ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వాడి ఇంట్లో చెప్తాను, నేను చాలాసార్లు విన్నాను, వాడు వచ్చేస్తాడు ఇంకా నా టైం వేస్ట్ చేస్తాడు స్నేహితులు అని చెప్పి చెప్తారు. చెప్పరా? చాలా మంది వస్తారు మీకు లోపల, అమ్మా వాడు వచ్చేస్తాడు ఇంకా టైం వేస్ట్ చేస్తాడని కదా. ఇంకా ఏం చెప్తాను నేను చెప్తాను, మీకు సామూహికత అనేది మీకు అలవాటు ఉంది. ఒకవేళ ఇష్టపడకపోయినా వాడిని భరిస్తున్నావు కదా, ఎందుకు? వాడు ఒకరోజు రాకపోతే నువ్వే చెప్తావు ఇంకా రాలేదని. వస్తే ఏమో పెడతావు, వచ్చాడు రాలేదని. అంటే ఏంటి అక్కడ ప్రశ్న, కబుర్లు చెప్పుకోవటం కాదు అక్కడ, సామూహికత యొక్క ఆకర్షణ అది. కానీ ఆ సామూహికత పాజిటివ్గా యూజ్ చేసుకోండి. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్, కానీ మనం మోస్ట్ నాన్ సోషల్ యానిమల్ గా తయారయ్యేప్పుడు సోషల్ గా జీవించలేము మనం. కానీ అంతే సాధనలు సామూహికత కావాలమ్మా. యు ఆర్ ఫ్రమ్ ఓన్లీ కడప, వాళ్ళు మాస్టారు ఇంకా మేము అడగదు అంతేనే మీకు సాధ్యం.
మా హక్కు మీకు అందరికీ ప్రదానం చేస్తున్నాం, మీరందరూ కడప వాళ్ళే, అందరూ ప్రశ్న.
ఎంతైనా గురు రాజా అంతే, గురువులు అంతే కదా అందరికి పని చేస్తారు. ఛాన్స్ వచ్చిందయ్యా మీకు, పుస్తకం
చేస్తుందని
మీకు వస్తాను క్లాస్ రూమ్ లో. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళకి సామూహికంగా చెప్పబడును. క్లాస్ ఇదంటే కాస్మిక్ ఫిజికల్, కాస్మిక్ యాస్ట్రల్, కాస్మిక్ ఇది అంటే ఇక్కడ చాలా మందికి అర్థం కాదు. అది ఇండివిజువల్ క్వశ్చన్, ఇండివిజువల్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వాలి అంటే క్వశ్చన్ కి 108 రూపాయలు ఇచ్చుకొని అది వేరుగా అడగాలి. సామూహికంగా అంటే గంటకు 1000 రూపాయలు చొప్పున మీరు క్లాస్ పెట్టించుకోవాలి, రైట్? పర్వాలేదులే, బ్యాటరీ లేదా? యాజ్ యూజువల్ బ్యాటరీ ఉండదు, ఏం పర్వాలేదులే. నేను ఎప్పుడు చెప్పేది అది, ఎన్నిసార్లు ముత్తుకుంటాను నేను. నెక్స్ట్ 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 అంటే ఇక్కడ నేను 2 రకాలుగా చెప్తాను మీకు, అర్థమైంది కదా? ఒకటి ఏంటంటే నాకు డబ్బు ఎలా వస్తుంది అని ఆలోచించుకుంటాను, కానీ నాకు డబ్బు ఎలా వస్తుంది అనుకుంటే ముందు మీకు రుచి కల్పించాలి అని చెప్పి రుచి కల్పించేంత వరకు ఇక్కడ చెప్తాను నేను కదా. యాడ్ ఏజెన్సీ అదే, కానీ అసలు ఏంటి అంటే ఆ అడిగిన క్వశ్చన్కి ముందు కొంత ప్రోలోగ్ ఉండాలి, అది లేకుండా దాన్ని చెప్పలేను ఇక్కడ. డబ్బిచ్చుకోవాలయా ముందు. అన్ఫార్చునేట్ గా ఏంటి అంటే, నువ్వు చెప్పింది ఏమమ్మా అన్ఫార్చునేట్ గా ఏంటి అంటే, యు ఆర్ కమింగ్ ఫ్రమ్ స్టోన్ ఏజ్. ఎందుకంటే ఈ కాలంలో సిడీస్ అని టేప్ రికార్డర్స్ అని ఉన్నాయి. అది టేప్ చేసి మాస్టర్ ఏం చెప్పినా నాకు అందజేయి అని చెప్పగలిగే ఫ్రెండ్ ఉంటే నీకు, నేనేం డిస్కస్ చేస్తున్నా. ది కమిట్మెంట్ అంటే పటేల్ ఏమంటాడో తెలుసా? ఏదో సెల్ ఎవరితో మోగుతోంది బయటకు వెళ్ళిపోండి. యూ క్లారిఫై యువర్ క్వశ్చన్ ఇన్ రైటింగ్, సిట్ డౌన్. బాబు స్పీకర్ అసెంబ్లీ సిచ్యువేషన్ క్రియేట్ చేయక కూర్చో. దిస్ ఇస్ నాట్ యువర్ అసెంబ్లీ, కూర్చో. డాక్టర్ చేస్తున్నావా? తలుపు వేసేసే అమ్మా. స్పీకర్ ఉన్నా? రైట్ రైట్ రైట్. బాబు పేరు శాస్త్రి అది అర్థం కాకుండా ఉండడం మీద మనకి మీరు ప్రశ్నలు ఏం లేకపోతే నేను మీతో కొన్ని మాట్లాడాలని అనుకునే పిలుస్తాను నేను. వస్తే మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ముందు అడిగేయండి. బి హ్యాపీ, మేము మాస్టర్ని కలుసుకుందాం. ఏదైనా వ్యక్తిగతంగా కానీ ఏదైనా కానీ అడగదలుచుకుంటే యూ కెన్ ఆస్క్.
పర్సనల్
ఓపెన్ చేయండి, మీరు రాసి ఇచ్చేసేయండి. మీరు ఎప్పుడు బయలుదేరుతారు ఇక్కడి నుంచి? ఆ లోపల మీకు జవాబు ఇచ్చేస్తాను. సరేనా, రాసి ఇచ్చేసేయండి. మధ్యాహ్నం లంచ్ అవర్లో చదివేసి మీకు జవాబు ఇచ్చేస్తాను. పర్సనల్ గానే జవాబు ఇస్తాను. ఐదర్ ఐ విల్ కమ్ టు యూ ఆర్ యూ విల్ గెట్ ద రిజల్ట్ ఆన్ ద సేమ్ పేపర్. ఓకే, అది అందరికీ వర్తిస్తుంది. మరి గురురాజారావు గారు చెప్పారు కదా, అదే అంచేత అందరూ కూడా యూ కెన్ పుట్ ఇట్ ఇన్ రైటింగ్ అండ్ గివ్ సమ్ ప్లేస్ నన్ను ఆన్సర్ ఇవ్వడానికి. ఇన్ రైటింగ్ ఇచ్చేస్తాను నేను మీకు ఆన్సర్. మీరు ఎంత మంది ఇచ్చినా కాగితం మీద రాసండి. ఎస్ సార్, ఎనీ క్వశ్చన్?
ఇప్పుడు మనం గురు ప్రణాళికలో భాగంగా మనం ఇంట్లో గురు ప్రణాళికలను ఇంట్లో చూస్తూ బయట కూడా చేస్తూ ఉన్నాము. ఈ ప్రణాళిక గురు ప్రణాళికలో ఎక్కువ భాగం వహిస్తూ ఉంటే తల్లిదండ్రులు ఏమంటున్నారు? నువ్వేం కొడుకు ఇంటి దగ్గర ఇదంతా ఉంటే ఇదంతా వదిలేసిపోతాను అంటారు. ఇది చూసుకోవాలి కదా.
కృష్ణుడు దానికి జవాబు ఇచ్చాడు భాగవతంలో. వ్యక్తిగత సమస్య కంటే కుటుంబ సమస్య ఫస్ట్. అంటే వ్యక్తిగత సమస్య ఉంది, కుటుంబ సమస్య ఉంది. వ్యక్తిగతంగా నువ్వు చేయాలనుకుంటున్నావు, కుటుంబ పరంగా అది చేయకుండా ఇంకోటి ఏదో చేయాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు కుటుంబ పరంగానే చెయ్యి. కానీ సామాజిక పరంగా ఏదైనా చేయవలసి వస్తే కుటుంబాన్ని వదిలి, నగర పరంగా ఏదైనా చేయవలసి వస్తే కుటుంబాన్ని వదిలి, దేశపరంగా ఏదైనా చేయవలసి వస్తే నగరాన్ని వదిలి, పృథ్వీ గ్రహానికి సంబంధించిన పని చేయవలసి వస్తే దేశాన్ని వదిలి. గాడ్ ద ఆన్సర్. ఇంకంతేంది, హయ్యర్ ఆల్వేస్ ఇంక్లూడ్స్ ద లోవర్. పెద్ద లక్ష్యం ఉన్నప్పుడు చిన్న లక్ష్యాన్ని వదిలేయాల్సింది. మేము వదలకుండా రెండూ చేస్తాం, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అది. ఎందుకు చెప్పలేదు? ప్రహ్లాదుడు ఎగ్జాంపుల్ ఏంటి? ఎవడే చెప్పింది తల్లిదండ్రుల్ని వదలకూడదని? నువ్వు యథ మార్గంలో వెళ్ళు అంటే తల్లిదండ్రులు చెప్పింది చేసేస్తావా? భర్తను వదిలేసిందిగా నిరవై. మంచి మార్గంలో ఉంటేనే తల్లి తండ్రి గురువు ఎవడైనా, నేను గురువుని కనుక నువ్వు ఎదవ పని చేయంటే కుదరదు. పిలిచాడు. ఏం చేశాడు? అన్ననే పిలిచాడు. అంచేత తల్లి తండ్రి గురువు కాదు మెయిన్. గురువు ఏంటి అంటే లక్ష్యం ఏమిటి, ఆదర్శాలు ఏమిటి. మనకు ఆదర్శాలు లేవు ఇక్కడ. భౌతికమైనటువంటి కోరికలు అవే మనకి అవసరం తప్ప ఆదర్శాలు ఏముంది. ఆదర్శాల కోసం పిల్లల్ని బలి ఇచ్చినా ఎంతమంది లేరు మన భారత చరిత్రలో. భారతదేశం ప్రతి దేశంలోనే ఉండి ఉంటారు. ఓ భగత్ సింగ్ కానీ వాళ్ళు కానీ పెళ్లి అది ఏం చేసుకోలేదు కదా, బాంబులు వేస్తూ కూర్చున్నారు కదా, అది రైటా తప్ప. భగత్ సింగ్ పేరు చెప్తున్నారు అప్పుడు పెళ్లిళ్ళు చేసుకునే తల్లిదండ్రుల మాట పిన్న ఒక్కడి మాట ఇప్పుడు చెప్పుకోవటం లేదు మనం. ఎప్పుడు వాళ్ళు దేవతా స్థాయిలో ఉంటేను ఈ కాలంలో ఏ తల్లి ఏ తండ్రి ఏ గురువు ఆ మార్గంలో లేదు కనుక ఈ వేషాలు వేసి మిమ్మల్ని ఎవరినైనా ఇరికించడానికి ట్రై చేస్తే అలా నమస్కారం పెట్టేయండి. మేము మొహమాటంగా నమస్కారం పెట్టేయండి. ఆయన నిందిస్తారు.
మనిషికి సత్తా ఉన్నది వాస్తు తర్వాత, వాస్తు ఇది సెకండరీ, మనిషి సత్తా ఇతనికి గ్రహబలం అనేది ప్రైమరీ అన్నారు. ఇతనికి 32 మార్కులు ఇచ్చినా కూడా వేస్ట్ అయినప్పుడు ఆ 3 లైఫ్ మార్క్సే శ్రీరామరక్ష కదా.
ఎప్పుడు అది ఎప్పుడు 32 మార్కులు వస్తాయి, 28 మార్కులు వస్తాయి అప్పుడు 90 మార్కులు వచ్చాయి అనుకోండి వాడికి ఆ గ్రేస్ అక్కర్లే. అవునా? మీ ఎగ్జాంపుల్ మీరు ఒక వెరీ పర్టికులర్ గ్రేస్ తీసుకున్నారు. 32 మార్కులు వచ్చినట్టు ఆ గ్రేస్ మార్కులు చాలా అవసరం. కానీ అలాంటి కేసులు ఎన్ని ఉంటాయి గ్రేస్ మార్కులు అవసరం అయింది అసలు మామూలు మన ఎగ్జామినేషన్స్ కొన్ని వెరీ రే ఆల్వేజ్ ఖచ్చితంగా. కానీ ఇట్ ఆల్వేజ్ హెల్ప్, ఇట్ ఆల్వేజ్ హెల్ప్. సంచేత ఎనీ హెల్పింగ్ హ్యాండ్ తీసుకోవటం ఏం తప్పులేదు. కానీ వాస్తు కరెక్ట్గా లేక నాకు కష్టాలు ఇచ్చేసాయి అనేటటువంటి వాడు అసలు మామూలుగానే పాసింగ్ లెవెల్లో లేదనమాట. వాడు వాడు లెస్ దాన్ 20%. అంచేత వాడికి ఎన్ని గ్రేస్ మార్కులు ఇచ్చినా వాడు పాస్తాడు. బ్లేమ్ చేయకూడదు కానీ వాస్తు ఉపయోగించుకోవచ్చు. తేడా అర్థమైంది కదా.
ఎప్పుడు ఇంకే పాత్ర ఇలానే వెళ్ళిపోతారా గురువులు? అప్పుడు చాలా గ్యాప్ ఉంటుంది కదా మానవ జాతి.
గ్యాప్ ఉన్నదమ్మా. ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయిపోయిన వాడు ఇంటర్మీడియట్ కలిపాడు. మనం ఏ దుర్ముహూర్తాన ఎంఎస్సి బిఎస్సి బిఈడి అవుతేటప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ కాకూడదు అన్నాం, మరో మూర్ఖత్వం. ప్రకృతిలో మాత్రం ఎలా ఉంటుంది అంటే 1వ క్లాస్ పాస్ అయిపోతే 2వ క్లాస్ వాడికి 1వ క్లాస్కి చెప్పచ్చు. 2వ క్లాస్ చదువుకుంటే వాడు 1వ క్లాస్కి చెప్పాలి, 3వ క్లాస్ చదువుకుంటే 2వ క్లాస్కి చెప్పాలి, 4వ క్లాస్ చదువుకుంటే అటు గంటెడ్. అర్థమవుతున్న ప్రకృతిలో ద టీచింగ్ ఆల్వేస్ గోస్ ఇన్ ఏ పరంపర, దాన్ని గురు పరంపర అంటాం. అంటే 2వ క్లాస్ వాడు 1వ క్లాస్ వాడికి చెప్పాలి, ఖచ్చితంగా 3వ క్లాస్ వాడు 1వ క్లాస్ వాడికి చెప్పడు, ఖచ్చితంగా చెప్పడు. అంచేత 1వ క్లాస్ వాడు 2వ క్లాస్కి వెళ్ళిపోతే వాడు గురువు మారిపోతాడు, 4వ క్లాస్కి వెళ్తే వాడు గురువు మారిపోతాడు. అది గురు పరంపర అంటే. ఈ పరంపర అలా గురువుల్లో అనాదిగా వెళ్తూనే ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఉన్న స్థాయికి తప్ప అంతానికి తగిన గురువు గ్యారంటీగా ఉంటాడు. అర్థమవుతుందా? అంతట వాళ్ళు హేజన్ అయిపోయి వెళ్ళిపోతారు. ఇది మన వరకు ఈ క్లాస్లో ఉన్నాం. ఈ క్లాస్లో ఉన్నటువంటి మనము చదువుకోకపోతే ఫెయిల్ అవుతాం, చదివితే పాస్ అవుతాం. పాస్ అయిన వాడికి కొత్త గురువు వస్తాడు, ఫెయిల్ అయిన వాడికి అదే గురువు ఉంటాడు. అంటే గురువు మార్చుకోకు అని చెప్పేవాళ్ళు ఎందుకు చెప్తారు అంటే వాడే గురువుగా ఉండటానికి. అంతకంటే ఇంకే లాజిక్ అర్థమైందా? అంతకంటే
సాధన అయిన తర్వాత కరువు కట్టేట్లు అక్కడ దాకా నీళ్ళు వచ్చింది బాగా అలలు అక్కడ దాకా చూస్తున్నాయి. లేరని కాపీ అక్కడ పల్లెటూరు వాళ్ళందరూ భయపడి మనకు భయపడుతూ
యోగిస్తాం. జరిగేది తెలుసొస్తా కదా.
ధర్మ అధర్మ అంటే రావణ రావణాసురుడు 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 కాదు రావణ బ్రహ్మ. ఇప్పుడు రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళాడు, అది ధర్మమా అధర్మమా అని ఎక్కువగా చెప్తూ ఉంటాడు. పూర్తి వివరణ ఏమి
అంటే ధర్మమా అధర్మం చూసే దృష్టి పెట్టింది అన్నమాట, చూసే దృష్టి పెట్టింది. రావణాసురుడికి ధర్మం ఎలా చేసుండేవాడు కాదు. ధర్మము అంటే ఏంటంటే ఉప్పు ఉప్పుగా ఉండటం దాని ధర్మం, రావణాసురుడు రావణాసురుడుగా ప్రవర్తించటం రావణాసురుడు ధర్మం. ధర్మము అంటే ఆ ధర్మాల గురించి మాట్లాడకండి. ధర్మము అంటే అంటే ఇలా రసాయనిక ధర్మాలు అంటాం. ఇంకా రసాయనిక ధర్మాలు అంటే అర్థమవుతుంది కదా, అది అలా ఉంటుంది అంతే. తెలివైన వాడు ఏం చేసుకుంటాడు అంటే ఆ ధర్మాన్ని మార్చుకోడు, ఆ ధర్మాన్ని ఉపయోగించుకుంటాడు. ఇదే రావణాసురుడు అవసరమే, రాముడు అవసరమే, సీత అవసరమే, సీత వనవాసము అవసరమే. కానీ ఇదంతా మనం ఎటు వెళ్తుంది దానికి అనుగుణ్యంగా దాన్ని ఉపయోగించుకోగలిగితే ముందుకెళ్తాం, దానికి అనుగుణ్యంగా ఉపయోగించుకోకపోతే వెనక్కి వెళ్తాం. ఇదే పరిస్థితులు ఏం లేదు. పరిస్థితులు నువ్వు దాన్ని అధిగమించడానికి ట్రై చేస్తే పరిస్థితులు నీకు శక్తినిస్తాయి. దానికి లొంగిపోతే ఇంతకీ పరిస్థితి ఏం చేసింది, ఏం చేయలేదు. ఇదే స్టేటెడ్ సిచ్యువేషన్, ఒక పరిస్థితి కల్పించింది. నువ్వు అధిగమించకపోతే వీరుడివి, అధిగమించలేకపోతే బలహీనుడివి. అర్జునుడు మొత్తం కథ అంతే కదా, నేను యుద్ధం చేయను అన్నాడు, అధిగమించలేను అన్నాడు, ఇద్దలా ఉన్నాడు అంతేగా. ఇంకా ఏది ధర్మము అని కాదు, నువ్వున్న పరిస్థితుల్లో ఏం చేయాలి.
రాముడి భర్త స్వీకరించాలని ఆమె ఉంది కోరినట్టు. ఇప్పుడు లేదు కదా, ఏంటి అక్కడికి ఇక్కడికి మార్పు
ఇప్పుడు లేదు కదా. అంటే
అంటే ఇప్పుడు ఈ రోజు
పాయింట్ అర్థం చేసుకోండి వెళ్ళి చెప్పమ్మా. రేపు నుంచి
భక్తులు ఉన్నారు, వాళ్ళ భక్త గురించి వెళ్తే పని పడరు. భర్త శ్రీరామచంద్రుడు వెళ్ళారు కొద్ది కాలం నాలుగు ప్రాణులు ఏదో కాంట్రాక్ట్ పోయింది కదా. నా మరి నేనే ఎగిస్తున్నాను, నువ్వు వచ్చి ఎగిరు నా కర్మ అంటారు. ఆమె ఎందుకు లేదు
అంటే
కోడికోడలను తెలికెట్లను అందరినీ అది రాముడే మళ్ళా జన్మంగా దక్కడా చూపిస్తాయి కదా చెప్పండి. ఎందుకనండి
ఎందుకనండి అందుకో వెనకాతల నుంచి ఒక సౌండ్ వచ్చింది, రాముడు లేడేమో అని, రాముడు లేడేమో అని సౌండ్ వచ్చింది. నాకు అర్థమైందమ్మా నీ ప్రశ్న, అర్థమైంది. ఆవిడ ఎందుకు అలా అంది అంటే అది సీతాదేవి కనుక, వీడు సీతలు కాదు కనుక. అలాగే ఇంకా రాముడు కాదు అని అర్థం, అదే అర్థం అమ్మా. గాయత్రి అడిగితే నువ్వు ఇక ఇటు వినండి, నా మాట వినండి, ఇటు వినండి. గాయత్రి అడిగితే చెప్తుంది, ఎక్కడ సార్ అన్నారు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది జన్మజన్మల సంబంధమే, తెలిస్తే సీతారాముడు అవుతారు తెలియకపోతే మనం అవుతాం, కానీ ఉండేది జన్మజన్మ సంబంధమే. అంతేనమ్మా నువ్వు చెప్పింది నిన్న, వాళ్ళకి తెలిసిపోయింది కనుక ఇంకా మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది ఇదే కనుక ఒప్పేస్తుంది ఆవిడ కర్త సంబంధం కనుక. ఆయా ఓకే అన్నారు ఓకే అనే కలిపితే ఇప్పుడు అనలో నువ్వు సత్యయుగంలోనే
ఉన్నావు,
దాక్కూడదు దాక్కూడదు వద్దమ్మా, నువ్వు సత్యయుగంలో జీవించు, నీకు అది అర్థం అవుతానులే. యూ డోంట్ ట్రై టు చేంజ్ ద సిచ్యువేషన్, పరిస్థితులన్నీ ఇలాగే ఉంటాయి, నువ్వు మారవచ్చు. అందుకే గురువు గారు ఏమంటారు, నేను మారితే సిద్ధం మారుతుంది, నువ్వు మారి అలా జీవించు తప్ప. అందరూ రాముడి కాలంలోనే మారలేదు. నీ ఇష్టమ్మా, యూ హ్యావ్ ద రైట్, కానీ నువ్వు 10 తలకాయలు కానీ ఒకటి కండిషన్, నీకు 10 తలకాయలు ఉండాలి, 10 తలకాయలు ఉండాలా? నీకు 10 తలకాయలు ఉంటేనే నువ్వు రావడానికి చూపించే హత్తుంది. ఇతను
ఎత్తిపడ్డాడు.
కానీ మనం ఇక్కడ కూర్చుంది నువ్వు రాముడు నేను రావణాసురుడు అవటానికి కాదు, మనం ఒక ప్రణాళిక కోసం కూర్చున్నాం. డోంట్ డైవ్ ఇట్.
ఇప్పుడు దీంతో డైరీ ప్రణాళిక సోలార్ సిస్టమ్ అంతా కన్సల్ట్ చేస్తుంది. సరే గురువు లేదు, ఈ డైరీ ప్రణాళిక కావాల్సిన సహకారాన్ని అందిస్తూ దీన్ని హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరి అందులో మాట్లాడిన మనిషికి మనిషి యొక్క మనసుని ఎందుకు చేంజ్ చేయలేకపోతుంది, అంటే మనిషి మీద ఎందుకు కన్సర్న్ లేకపోయింది, వాళ్ళు సృష్టించే కదా
ఆప్షన్ డిఫాల్ట్ గా ఉంది. నువ్వు ఆప్షన్ ఎన్నుకుంటే మారిపోవచ్చు, మనం ఆప్షన్ ఎన్నుకునే ఎక్కడ
కూర్చున్నాం,
ఎందుకంటే నువ్వే ఎన్నుకోవాలి అనే డిఫాల్ట్ పెట్టారు కనుక, వాళ్ళు చాయిస్ నీకే ఇచ్చారు కనుక. వింటుందమ్మా, ఎవడే చెప్పింది వాడు ప్రణాళిక దెబ్బతింటుందని, ప్రణాళిక హేజన్ అవుతుంది అంటున్నా కానీ ప్రణాళిక దెబ్బతింటుందని ఎవడు అనలేదే. మనిషి వల్ల దైవీ ప్రణాళిక హేజన్ అవుతుంది కానీ దైవీ ప్రణాళిక దెబ్బతింటుంది అనలే. కానీ నువ్వు ఒక విశేషమైనటువంటి పరిస్థితుల్లో దైవీ ప్రణాళిక ఎప్పుడు ఉండాలో అక్కడికంటే కొన్ని కోట్ల సంవత్సరాల ముందుకు వచ్చేసాం మనం. వచ్చేసాక ఇప్పుడు నువ్వు ఆగిపోయావు అనుకో, నీ ఇన్ని కోట్ల సంవత్సరాల పెరుగుదల వేస్ట్ అయిపోతుంది కనుక అలా వేస్ట్ చేసుకోకూడదు చెప్తున్నాను. దైవ ప్రణాళిక బ్రేకే అవ్వదు, ఎక్కువ దైవ ప్రణాళికలు కలుస్తాను. అదేగా జడ్జిమెంట్ ఏజెంట్ సోలార్ సిస్టమ్ లో చెప్పేది నువ్వు మళ్ళీ అక్కడ కలుస్తావు, అక్కడ ఇది వేస్ట్ అయింది. కానీ ఏంటి, నువ్వు ఇంతవరకు వచ్చి జడ్జిమెంట్ ఏదాడు ఆగిపోయావు అనుకో, ఆగిపోతే ఏమవుతుంది, కొన్ని కోట్ల సంవత్సరాల వరకు ఇబ్బంది. మనం మారుద్దామా, వాళ్ళు ఎందుకు మార్చాలా, మనం మారుద్దాం, మనం మారుద్దాం. చెప్పు నమకి తెలీదా మనం హీరోనో జీరోనో అడగాల. కృష్ణుడు అర్జునుడు ఒక్కడికి చెప్పాడా లేకపోతే అందరికీ చెప్పాడా? కదా అంచేత చెప్పటానికి అర్జునుడికి మాత్రమే చెప్పే కాదు, విని ఎవడు విన్నా అది చేయవచ్చు కదా. అంచేత ఆ పరిస్థితి రావటానికి కృష్ణుడు కాదు కారణం, శిష్యుడు. అదే టీచర్ కాలేజీలో పాఠం చెప్తాడు, ఒకడే 90% వస్తుంది, ఒకటి ఫెయిల్ అవుతాడు. టీచర్ని బ్లేమ్ చేయంగా మనం, స్టూడెంట్ చదువుకోలేదండం, ఇంకా తప్పవరది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టూడెంట్దే. సో ఐదర్ హీరో ఆర్ జీరో, గురువు గెట్స్ నో క్రెడిట్. గురువు యొక్క క్రెడిట్ ఏంటి అంటే ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని మార్గదర్శనం చేయగలుగుతాడు.
ఆధ్యాత్మిక సంస్థలు చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు చేకూరుస్తాయి. పరిణామ క్రమంలో మనం అంటే మాస్టర్ గారి ఆధ్వర్యంలో శ్రీరామ్ శర్మ ఆచార్య గారి శిష్యులైనటువంటి రామకృష్ణ మాస్టర్ గారి ద్వారా మనతో చేయించబడుతున్నటువంటి ప్రణాళిక కాస్త మాకు గుర్రకి ఇంకోసారి స్పష్టంగా చాలా మంది వచ్చారు కార్యకర్తలు, మాకు కూడా బాగుంటుంది, అందరికీ బాగుంటుంది.
గురువుల ప్రణాళికను మనం ఏ విధంగా రూపం ఇవ్వదలుచుకున్నాము అంతేగా. గురువుల ప్లూరల్ రాసిస్తున్నా. దాని గడ్డు తను పట్టికెళ్ళాలి గాయత్రి కూడా ఇటు వచ్చా మగాయత్రి ఇంటికి వచ్చి మీరు కొంచెం ఆయనకి వెళ్ళండి అంతే అది ఓకే. మానవుడు మొట్టమొదట అడవుల్లో జీవిస్తూ ఉండేవాడు. అడవుల్లో జీవిస్తున్నప్పుడు ఏకాగ్రిగా ఒంటరిగా గుహల్లో ప్రాణంగా ఆకులు అవి చుట్టుకుంటూ ప్రాణులకు బలి అయిపోతూ, మనిషి అప్పుడు చాలా బలహీనుడు, బాణాలు అవి కూడా రావు వాడికి. ఇంకొక అడవుల్లో జీవిస్తున్నటువంటి మానవుడు ఎప్పుడు కూడా వన్యప్రాణులకి బలి అయిపోతూ ఉండేవాడు. అంటే పూర్వకాలపు రాజులకి అదొక బాధ్యత, బేట ఆడటం, బేటకి వెళ్ళటం అనేది వాళ్ళ ప్రజలను రక్షించటానికి వన్యమృగాలతో. అదే రాజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆహారం స్వీకరించిన తర్వాత విధిగా వెళ్ళేవాడు. అంటే వన్యప్రాణులు అంత విచ్చలవిడిగా తిరిగేది, వీళ్ళకి ఇల్లు కట్టుకోవటం కానీ అది కట్టుకోవటం కానీ ముళ్ళ కంచెలు వేసుకోవటం కానీ అవంతా తెలియదు. మెల్లిమెల్లిగా నేర్చుకున్నారు ఈ కష్టాలతో. మెల్లిమెల్లిగా మనిషి కలిసి జీవిస్తే వన్యప్రాణుల్ని మనం ఎదుర్కొనగలము. మెల్లిగా రాళ్ళని ఉపయోగించుకోవటం, మొన తేలిన రాళ్ళను ఉపయోగించుకోవటం, సరే బాణాలు విల్లంబులు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కొన్ని లక్షల సంవత్సరాలు నేర్చుకుని ఉంటాడు ఇదంతా కూడా. అలాగే మెల్లిగా జీవితం అలా గడుస్తూ ఉంది. ఏదో ఒక సన్నివేశంలో చక్రాన్ని అగ్నిని ఉపయోగించుకోవటం నేర్చుకున్నాడు. ఆ అగ్ని చక్రము ఫైర్ అండ్ హీల్ ఈనాడు మన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సివిలైజేషన్కి ఆధారాలు. అవి రెండే అవునా కాదా? అగ్ని ఉపయోగించుకోవటం, చక్రాన్ని ఉపయోగించుకోవటం. కానీ అగ్నిని చక్రాన్ని ఉపయోగించుకోవటం ఎలా అనేటటువంటిది మన పురాణాలు గురువులు వాళ్ళు ఏం చెప్తారు అంటే మానవ జాతి దానంతా అది నేర్చుకోలేదు ఇదంతా. చోట ఖచ్చితంగా ఇతర గ్రహ వాసులు మనకంటే పరిణామ క్రమంలో చాలా ముందు ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఎవరైతే ఆ స్థితిని దాటి వెళ్ళారో పరిణామ క్రమంలో వాళ్ళు మన ముందు ఉన్నారు అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఒకప్పుడు మన స్థితిలో ఉండి ఉన్నారు అని అర్థం. వాళ్ళకి పరిణామ క్రమంలో మన ముందు ఉన్నామని చెప్పం కదా వాళ్ళు. వాళ్ళు వీళ్ళ గందరగోళాలంతా చూసి మాకు ఈ జ్ఞానం ఉంది కదా ఆ జ్ఞానాన్ని అందజేస్తాము అని ఇతర గ్రహాల నుంచి వచ్చారు. ఇతర గ్రహాల నుంచి మానవ జాతికి జ్ఞానం ఇతర గ్రహవాసులు ఇచ్చారు అన్న దానికి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఉంది. ఆ పుస్తకం మీరందరి ఇళ్లలోనూ ఉండాలి, అకార్డింగ్ టు ఎవిడెన్స్ అని, ఎరిక్ వ్యాన్ బ్యానికన్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ పీపుల్. ప్రజలకి నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను, ఇది నా దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు. ఎరిక్ వ్యాన్ బ్యానికన్ ERIC గ్యాప్ VAN గ్యాప్ బ్యానికన్ DANNIKEN ఎరిక్ వ్యాన్ బ్యానికన్ అకార్డింగ్ టు ఎవిడెన్స్ అని ప్రూవ్ చేస్తాడు ఇతర గ్రహాల నుంచి మనుషులకి ఈ విద్య అందజేశారు వాళ్ళు అని. ఈ విద్య అందజేసినటువంటి వాళ్ళకి మానవ జాతి గ్యారంటీగా కృతజ్ఞులై ఉంటుంది కదా. ఎందుకంటే చక్రము అగ్ని ఎప్పుడైతే ఉందో వన్యప్రాణుల నుంచి రక్షణ వచ్చేసింది. అంచేత ఈ విద్య ఎవరికైతే వాళ్ళు మొట్టమొదట నేర్పారో వాళ్ళు ద ఫస్ట్ కింగ్స్, మొదటి రాజులయ్యారు వాళ్ళు. వాళ్ళకి ఈ జ్ఞానం ఉండేది, విశేషమైనటువంటి జ్ఞానం, అంటే ప్రజలకు లేనటువంటి విశేషమైనటువంటి జ్ఞానం ఉండేది. అందువల్ల వాళ్ళు ఏం చెప్పారు వేదం ఇంతగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ సమాజం నుంచి మనిషి మనస్సును ఉపయోగించుకోవటం నేర్చుకున్నాడు. ఇంచేత ఏది మనం అగ్ని అంటున్నామో యాక్చువల్గా అది మనస్సు యొక్క స్థూల స్వరూపము. అది తర్వాత తర్వాత మనం సాధనలో నేర్చుకుంటామను. ఇంచేత మనస్సులో నువ్వు ఒక పరికరాన్ని తయారు చేయాలి అనుకుంటే, ఒక ఇనుప పరికరాన్ని నువ్వు మనస్సులో తయారు చేయాలి అనుకున్నావు, ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అని, ఆ పరికరం అలా తయారవ్వాలంటే అది ఎందులో పడాలి, అగ్నిలో పడాలి. అగ్నిలో వేయకుండా ఆ పరికరం తయారు చేయగలవా? కానీ ఆ పరికరం యొక్క స్వరూపం అగ్నిలో పడకముందే చాలా స్పష్టంగా ఎక్కడుంది, నీ మనస్సులో ఉంది. నీ మనస్సులో ఉన్నదో అగ్నిలో వచ్చి రూపం దాలుస్తుంది. అంతట మనస్థితి అగ్నికి లింక్ మీకు అర్థం అవ్వాలి. అది అర్థమవుతే అప్పుడు ఈ స్థూలమైనటువంటి అగ్ని అవసరం లేకపోతుందేమో. క్వశ్చన్ మార్క్ వేసి వదిలేద్దాం, తర్వాత చెప్తాను నేను దాని గురించి. కానీ మన విషయం ఏమన్నాడు అంటే మనస్థితి అగ్నికి నీకు సంబంధం తెలిస్తే, నువ్వు అగ్నిని ఉపయోగించుకోగలిగితే నీ మనసులో ఉన్నటువంటి ఆకారాలు రూపుదాలుస్తాయి. అంతవరకు లాజిక్ అర్థమైంది కదా? అదే యజ్ఞ విధానం, యజ్ఞ విధానం అది. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, యజ్ఞాలు అయితే చేస్తున్నాం కానీ మన సూర్యలంక ఏరియా ఎక్కడ అర్థమండమ్మా, నువ్వు ఎక్కడున్నావు ఏం కంగారు పడబాక. హలో ఎవరు మాట్లాడేది? ఆహా, చెప్పమ్మా. మేము చాలా హాయిగా ఉన్నాము, మాకేం అవటం లేదు. నేను కబుర్లు చెప్పుకుంటున్నా. ఎక్కడ వచ్చింది భూకంపం? అది తీరకాంతగానలో ఈటీవీలో చూపిస్తున్నాను. అవునమ్మా, అవునమ్మా, వస్తుంది. నేను ఒక రోజు మొన్ననే నేను చెప్పాను, ఇంకా ప్రకృతి విజృంభిస్తుంది. మీరు మీ వ్యాఖ్యలు మానటం లేదు. మీరు నేను చెప్పినటువంటి మార్గంలో రాకపోతే మొత్తం భూకంపాలు వస్తాయి. నేనేం చేస్తాను, భూకంపాలు వస్తే బాబు చెయ్యొద్దురా బాబు అంటే చేస్తూ, భూకంపం వచ్చింది అంటే మన వాళ్ళకి ఏమీ అవ్వదు, డోంట్ వరీ. జయ గురుదే ఉంటా. అంచేత అగ్నికి మనస్సుకి సంబంధం ఉంది. మనస్సుని అగ్నిగా ఉపయోగించుకోగలిగితే ఈ భౌతికమైనటువంటి అగ్ని అక్కర్లే. కానీ ఇందాక నేను చెప్పినట్టే వాస్తు గురించి, వాస్తు కరెక్ట్గా ఉంటే ఈజీగా అయిపోతుంది కదా పని. అంతేత మనస్సులోని అగ్ని చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్రత అని మనస్సులోని చిత్తల్లోని అగ్నిని ఆవిర్భవింపజేసుకుని అక్కడ మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. భౌతికమైనటువంటి అగ్నిని క్రియేట్ చేసేసుకుని మీరు చేయవచ్చు. సైంటిస్టులు వాళ్ళు యజ్ఞ విధానాన్ని నమ్మరు పాపం, కానీ వాళ్ళు బ్లాస్ట్ ఫర్నెస్ అని నమ్ముతారు. బ్లాస్ట్ ఫర్నెస్ అంటే ఏంటో తెలుసు కదా, అగ్ని కాదా అది. దశమర్ కన్వర్టర్ని నమ్ముతారు, అగ్ని కాదా. అదేలా ఎందుకు చెప్తున్నాను, నువ్వు ఏ ఏ పరికరాలను ఉపయోగించుకుని ఈనాడు ఇవన్నీ ఉపయోగించుకుంటున్నావో ఇవన్నీ అగ్ని వల్ల ఏర్పడినవే అని అంటే ఎస్ఆర్నో. అంచేత భౌతికమైనటువంటి మార్పులు మీరు అగ్నితో చేసుకోగలిగినప్పుడు సూక్ష్మ అగ్నితో ఆలోచనలో మార్పు తీసుకురాలేమా? థియరిటికల్గా పాసిబుల్లా కాదా? పాసిబులే కదా. అది మంత్రశక్తి అంటే. మంత్రశక్తి అంటే అది ఏంటి అంటే ఆలోచనలు అంటే మనస్సు. మనస్సులోనే కదా ఆలోచనలు ఉంటాయి. అంచేత ఆలోచనలను కనుక మనం మార్చుకోగలిగితే భౌతిక జగత్తు మారిపోతుంది. అది ఎలా సంభవం మాస్టారు? రూసో అనేటటువంటి ఒక వ్యక్తి ఇండిపెండెన్స్ డెమోక్రసీ చాలా మంచిది అని ఒక పుస్తకం రాశాడు. ఇప్పుడు ప్రపంచంలో అందరూ డెమోక్రసీ కోసం అవసరపడుతున్నటువంటి వాళ్ళే. బెస్ట్ క్యాపిటల్ అని కార్ల్ మార్క్స్ అనేటటువంటి ఒక మహనీయుడు ఇంకో బుక్ రాశాడు. అందులో అతని ఆలోచనల మీద దేని మీద స్ట్రెస్ చేశాడు? కమ్యూనిజం మీద స్ట్రెస్ చేశాడు. ఇప్పుడు ఎంత కమ్యూనిస్టిక్ కంట్రీస్ ఉన్నాయి. ఆయన రాసినప్పుడు కమ్యూనిజమే లేదు ప్రపంచంలో, లేదుగా. ఆయన ఓ బుక్ రాశాడు. ఇప్పుడు ఎంతమంది కమ్యూనిస్టులు ఉన్నారు? చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. కమ్యూనిజం ఉంది, అర్థమవుతుంది కదా. అంటే కమ్యూనిస్టిక్ కంట్రీస్ ఉన్నాయా లేదా అది వేరే విషయం, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. రైట్. బుద్ధుడు, బుద్ధిజం. ఒక వ్యక్తి ఆలోచన ఒక ఇజం గా మారిపోయింది కదా. సిక్కిజం, జైనిజం, క్రిస్టియానిటీ. ఎవరు ఆలోచనది? ఒక వ్యక్తి ఆలోచన. అంటే ఒక వ్యక్తి ఆలోచన ప్రపంచంలో కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేయగలదు. ఎస్ఆర్నో. మనం ఇప్పుడు గురువులందరూ కూడా మానవ జాతికి మనస్సును ఉపయోగించుకుని వాక్శక్తిని ఉపయోగించుకునేటటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు మనం అగ్నిని ఉపయోగించుకోకలే, మాటలను ఉపయోగించుకోవచ్చు. మాటలతో మీ మనస్సు మారిపోతుంది కదా. అంటే ఏం జరుగుతుంది, నేను చెప్తున్నప్పుడు నా మనస్సుకి అనుగుణ్యంగా మీ మనస్సు మారితేనే మీకు అర్థమవుతుంది. తప్పే అర్థం కాదు. కానీ నేను చెప్తున్నటువంటి ఆలోచనలు మీ మనస్సులో లేవు. మీ మనస్సులో నేను చెప్తున్నటువంటి ఆలోచనలు లేవు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకోండి. ఇంజనీరింగ్ ఉంది, వాడు ఇంజనీర్ అవుతున్నాడు. ఇంజనీరింగ్ గా జాయిన్ అయినప్పుడు ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ గురించి వాడికి ఏం తెలుసు? ఆరేళ్ల తర్వాత ఇంజనీర్ అయ్యి వస్తున్నాడు. ఏం జరిగింది అక్కడ? మాటల గాలి వాడు కూర్చుని వింటున్నాడు, ఒకడు చెప్తున్నాడు, అంతేనా జరిగేది? స్కూల్లో జరిగేది ఏంటి అంతకంటే? ఒకడు మాట్లాడుతున్నాడు, ఇంకోళ్ళ మనస్సులో మారిపోతున్నాయి. గురువులు చెప్పేది ఏంటి అంటే, ఈ మనస్సును మారేటటువంటి ప్రక్రియ చాలా స్లోగా జరుగుతుంది, చాలా స్లోగా జరుగుతుంది. ఓ 5-6 ఏళ్ళు మీరు కూర్చుని ఒక విషయాన్ని పొద్దున 10 గంటల నుంచి 5 గంటల వరకు విని, ఇంటికి వెళ్ళాక దాన్ని డిస్కస్ చేసుకుని, దాని మీద ట్యూషన్స్ పెట్టించుకుని, దాన్ని అధ్యయనం చేసుకుని, దాని మీద టెక్స్ట్ బుక్స్ చదివితే మీకు ఆ సబ్జెక్ట్ వస్తుంది, అంతే కదా? కానీ మీరు టెక్స్ట్ బుక్స్ చదివినా చదివేది వాక్కే, చదువుతున్నది మాటలే కదా. ఎటు చేయండి, మనిషి మాట్లాడటం లేదు అక్కడ. అంచేత నేనేమంటాను, పశ్చంతి వాక్కని ఏంటో మీరు ఎక్కడో అంటారు, అది పశ్చంతి వాక్యేగా, మీరు చూసి చదువుతున్నారు. అక్కడ శబ్దం ఏం రావటం లే, అక్షరాలు వాక్య యొక్క పశ్చంతి స్వరూపం. నువ్వు వచ్చావులే, వైఖరిగా ఏం చెప్పాను నేను, నువ్వు వచ్చావులే అన్నా. కానీ ఆ టోన్ కొంచెం మార్చాను అనుకోండి, దాని అర్థం మారిపోతుంది. అది మధ్యమ, అది బయటకు లేదు, అది అది పశ్చంతిలోనూ లేదు, వైఖరిలోనూ లేదు. కానీ ఆ మధ్యమ మధ్యన ఉన్నదే, అది ఒక్కొక్కసారి కొంప ముంచుతూ ఉంటుంది. ఆ మాట యొక్క స్ట్రెస్, ఎందుకు ఇదంతా చెప్పుకొస్తున్నాను నేను, అగ్నే వాక్కు అని మీకు అర్థం అవుతే, అగ్నిని ఉపయోగించుకుని బాహ్య పరిస్థితులు మీరు ఎలా మార్చుకుంటున్నారో, పదాలను ఉపయోగించుకుని మీ మనస్సును మార్చుకుని అదే మార్పు ఇతరులలోకి మీరు ప్రవేశపెట్టవచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? అది ఆధ్యాత్మిక సాధన మనం చెప్పబోయేది. అరవిందో లైఫ్ చాలా స్పష్టంగా నేను ఎందుకు చేయమంటాను అంటే, ఆయన అసలు యాక్చువల్ గా ఒక సైంటిస్ట్, హీజ్ నాట్ ఎ యోగి. యాక్చువల్ గా హీజ్ నాట్ ఈవెన్ ఇన్ ఇండియన్ ఆ థింకింగ్ ప్రాసెస్ కూడా. అందుకే అరవింద పుస్తకాలు అర్థం కావు కొంచెం, ఎందుకంటే వీఆర్ ఇండియన్, వి మే బి ప్రౌడ్ టు బి ఇండియన్, కానీ అరవింద భాష మనకు ఎందుకు అర్థం కాదు అంటే, హీఈస్ నాట్ ఇన్ ఇండియన్. అందువల్ల ఆయన ఒక మాట అన్నాడు, నేను ఆలోచనలను ఉపయోగించుకోవటం నేర్చుకున్నాను. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్లో మెనీ పొలిటీషియన్స్ ఐ కంట్రోల్డ్ దెమ్, వాళ్ళ మనస్సులో ఆ మాటలు కానీ ఆ ఆలోచనలు కానీ నేను పెట్టాను. పెట్టినప్పుడు ఆయన తన లెటర్స్లోనూ వాటిలోనూ ఆయన తెలియదు, ఇలా పబ్లిష్ అయిపోయి ఎవడో కట్టుకుంటాడు, కట్టుకున్నాక ఇలాగా పబ్లిసైజ్ చేసేస్తాడు అని అనుకుని ఉండడు ఆయన. ఇంతవరకు ఎవరు పబ్లిసైజ్ చేయలేదు కూడా అరవింద్ ఇనియన్స్, బికాస్ ఐ హావ్ నాట్ ఇన్ అరవిందోనియన్. ఇది అర్థం చేసుకోండి, అది ఇప్పుడు మనం చేయబోయే ప్రణాళిక అదే అనమాట. అరవింద్ చెప్పిన ఈ మాటలే మనకి గైడ్ లైన్స్. ఫస్ట్ వరల్డ్ వార్లో ఆయన పేర్లు ఇచ్చాడు, నాకు ఆ పేర్లు అప్పుడున్న పేర్లు నాకు గుర్తులేవు. వీడు హీజ్ ఎ పర్ఫెక్ట్ మీడియం, నేను చెప్పింది చెప్పినట్టు చేశాడు. ఆ పేరు ఏదో చెప్పాడు ఇంకోటి, ఆయన పేర్లు ఇచ్చాడు పొలిటీషియన్స్. నేను చెప్పాను, ఒక్క ముఖ అర్థం కాలేదు వాడికి, వాడు ఇష్టం వచ్చినట్టు చేశాడు. ఈ మధ్యలో పూర్తిగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆయన చెప్పింది చేయనటువంటి వాళ్ళు ఉన్నారు మధ్యన. అంటే ద మొత్తం ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్ వార్ ఈజ్ ద ప్లే ఆఫ్ శ్రీ అరవింద్. మీకు అర్థం అవుతాయి, ఒక వ్యక్తి కానీ ఆయన ఆ ఫస్ట్ వరల్డ్ వారు సెకండ్ వరల్డ్ వార్ని మానవ జాతికి శుభకరముగా ఉపయోగించుకున్నాడు. గురుతత్వం అక్కడ, దట్ ఈస్ వై ఈజ్ గ్రేట్. పొలిటీషియన్స్ వాళ్ళు కూడా ఆలోచనలేగా, వాడు ఇది నేను ఇది అవ్వాలి అది అవ్వాలి అని ఆలోచిస్తాడు, దానికి తగిన పనులు చేస్తాడు. కానీ వాడు ఎప్పుడు చేసినా కూడా ముందు నేను, నా పోస్ట్ నేను గొప్పగా ఉండాలి తర్వాత ఇది. కానీ అరవింద్ ఎంత చేసినా కూడా ఆ క్యాజువల్ లెటర్స్, ఎవరికో ఎప్పుడో రాశాడు, అది పబ్లిష్ అవుతుందని కూడా ఆయన అనుకోలే. ఇప్పుడు పబ్లిష్ అయిపోయి దాన్ని పట్టుకున్న వాళ్ళు దాన్ని అప్పుడు రాస్తున్నాడు అనమాట. ఇదంతా ఐ హావ్ ఎక్స్పెరిమెంటెడ్ విత్ మైండ్. ఏ మనిషి యొక్క మనస్సులో అయినా కూడా నా ఆలోచనలు నేను ప్రవేశపెట్టవచ్చు. నా అంటే ప్రతి వ్యక్తి, నువ్వు కూడా నీ ఆలోచనలు ఇతరుల యొక్క మనసులోకి ప్రవేశపెట్టవచ్చు. ప్రవేశపెడుతున్నాం కదా ఇప్పుడు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? ఎగ్జాక్ట్ గా అదే ప్రాసెస్ జరుగుతుంది కదా. అలాగే మీరు క్వశ్చన్ చేశారు అంటే మీ డౌట్ నాలోకి ప్రవేశిస్తే కదా నేను మీకేమైనా ఆన్సర్ ఇవ్వగలను. అంచేత నేనే నా మాటల ద్వారా ఇంటర్ల మనసులో కాదు, మీరు కూడా నా మనసులోకి మాటల ద్వారా ప్రవేశిస్తున్నారు. ఈ ప్రవేశం ఎలా జరుగుతుంది? అఖండ మండలాకారం వ్యాప్తం ఏమి చరాచరం. అంచేత ఈ ఎంటైర్ కాస్మాస్ లో, ఈ ఎంటైర్ విశ్వంలో ఈ ఆలోచనలు గివ్ అండ్ టేక్ గివ్ అండ్ టేక్ గివ్ అండ్ టేక్ గివ్ అండ్ టేక్ జరుగుతూనే ఉంటుంది నిరంతరం. అందువల్ల మనస్సుని కాదు కంట్రోల్ చేయవలసింది అంటాడు. మనస్సును కంట్రోల్ చేసుకుంటే గివ్ అండ్ టేక్ ప్రాసెసే ఉండదు అసలు. కలిపి వేసేసినట్టే మనస్సు కంట్రోల్ చేసావంటే నువ్వు, అది ఓపెన్ గా ఉండాలి నీకు. బుద్ధి నీ కంట్రోల్లో ఉండాలి, చిత్తము నీ కంట్రోల్లో ఉండాలి. అందుకే యోగము అంటే చిత్తవృత్తి నిరోధ అన్నాడు. కానీ మనస్సు నిరోధ కాదు, మైండ్ కంట్రోల్ కాదు, చిత్త నిరోధం అంటే కంట్రోల్ ఆఫ్ సబ్కాన్షియస్. కానీ ఆ టాపిక్ లోకి నేను వెళ్ళాను ఇప్పుడు. కానీ పాయింట్ అర్థమైనా నేను ఏం చెప్తున్నాను, ఎవరైనా సరే నీ యొక్క సబ్కాన్షియస్ లో కనుక ఒక మాటను ప్రవేశపెట్టేయగలిగితే నువ్వు తెలియకుండా దాన్ని చేస్తావు. పోస్ట్ హిప్నటిక్ సజెషన్స్ అని పేరు విన్నారు మీరు? అంటే ఏంటి, ఒక మనిషిని నిద్రపెట్టేస్తారు, హిప్నటైజ్ చేసేస్తారు అన్నమాట వాడిని. అంటే హిప్నటైజ్ చేయటం అంటే అది సంమోహన పరుస్తారు. సంమోహన పరిచిన తర్వాత వాడికి పచ్చిమిరపకాయ ఇచ్చి నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నావు అని తినమంటాడు. వాడు ఐస్ క్రీమ్ తింటున్నట్టు తింటాడు. అంటే బాహ్య పరిస్థితులు అసలుకి ఏం విలువ లేదు అని అర్థం అవుతుందా ఇప్పుడు మీకు? ఆ ఎక్స్పెరిమెంట్ తో అర్థం అవుతుందా మీకు? ఇంకోటి ఏంటంటాడు వాడు, నిన్ను ముళ్ళుతో గుచ్చుతున్నావు, ఆ ముళ్ళ మీద ఉప్పు వేస్తున్నావు, వెచ్చడి కారిపోతుంది నీకు అంటాడు. నిల్లు లేదు ఏమీ లేదు, వీడు నోట్తో అంటున్నాడు అంతే. ఇంకా వాడు ఏడుపులు పెడదొబ్బలు కేటలు అంతా పెట్టేస్తూ ఉంటాడు. ఇంత చేస్తే అక్కడ ఏం జరగలే. పనిచేస్తాయి, నువ్వు చెప్పినట్టు పనిచేస్తున్నాయి, వాడికి తెలీదు. వాడు పచ్చిమిరపకాయ తింటున్నాడు అంటే నేను ఐస్ క్రీమ్ తింటున్నాను అనే భావనతో అది రియాక్ట్ అవుతాడు తప్ప పచ్చిమిరపకాయగా రియాక్ట్ కాదు. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా, ఇది పచ్చిమిరపకాయ, ఇది కారంగా ఉంటుంది అని ఒక మాస్ హిప్నటిజం కి లోనై ఉన్నాం మనం. అంతేత అందరికీ పచ్చిమిరపకాయ తింటే కారంగా ఉంటుంది. పాయింట్ అర్థమవుతుందా? ఇట్ ఇస్ ఎ గ్రూప్ యాక్టివిటీ. అది డైవర్ట్ అవుతుంది టాపిక్, అది తర్వాత చెప్తాను నేను. సమ్మోహనం అర్థమవుతుంది కదా మీకు. పోస్ట్ హిప్నటిక్ సెషన్స్ లో వాళ్ళు ఏం ఎక్స్పెరిమెంట్ చేశారు అంటే, నువ్వు నిద్రలు వచ్చిన ఒక గంట తర్వాత నువ్వు బెంగాలీలో మాట్లాడతావు. ఓ సజెషన్ ఇచ్చాడు వాడు, బెంగాలీ వాడు కాదు. ఇది మీకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా వెబ్సైట్ అవుతుంది, పిపి క్విండే newthoughtbooks.com లో ఇదంతా కనిపిస్తుంది. అందులోకి వెర్బటమ్ గా నేను చెప్తున్నా అంతే, అందులో చదివింటే చెప్తున్నాను నేను. అందులో ఇంకా చాలా డీటెయిల్స్ ఉంటాయి మీకు, నేను క్లుప్తంగా దాన్ని చెప్పేస్తున్నాను. అందులో ఎక్స్పెరిమెంట్ ఏం చేశాడు అంటే, నేను ఏంటంటే భాష అక్కడ గ్రీక్ అంటే నేను ఇక్కడ బెంగాలీ అన్నాను, అంతే తేడా. అంతేత ఆ మాస్టర్ మేము వెబ్సైట్ చూసాం, అక్కడ బెంగాలీ అనేది గ్రీక్ ఉంది, గ్రీక్ అంటే బెంగాలీ అంటేనే, ఇక్కడ మీకు ఎలా బెంగాలీ రాదు అక్కడ వాడికి గ్రీక్ భాష రాదు, అది తేడా. మళ్ళీ మేము జాగ్రత్త పడకపోతే మీరు నా మీద యుద్ధానికి వస్తారు కదా. మేము మాస్టర్ మీరు అబద్ధం చెప్పారు, బెంగాలీ అన్నారు. మేము కేవలం అక్కడ ఉన్నటువంటిది మౌలి చేసుకుంటా మన ఆడియన్స్ కి అనుగుణంగా. అంతేట బెంగాలీ భాషలో మాట్లాడతావు ఒక గంట తర్వాత, 5 నిమిషాల తర్వాత ఇక్కడ తీసుకుంటా ముద్ర. చాలు చెప్పండి, ఛాన్స్ నుంచి వాడిని లేపిస్తారు. అందరూ కుతూహలంగా చూస్తున్నారు, మీటింగ్ లో మీటింగ్ జరుగుతుంది, వాడిని అక్కడ కూర్చోబెట్టిస్తారు. మామూలుగా వాడికి తెలియదు వీడికి ఏం సజెషన్ ఇవ్వబడిందో. అందరూ మాత్రం గడియారం చూసుకుంటున్నారు, కరెక్ట్ గా గంట అయిపోయాక అనర్గళంగా 10 నిమిషాలు వాడు బెంగాలీలో మాట్లాడేసి కూర్చోబెట్టాడు. ఇంటికి నైనా నువ్వేం మాట్లాడావు, ఎందుకు మాట్లాడావు అనిపించిందండి. అంటే నీకు ఏదైనా అనిపిస్తే గబుకుని చేసాక మనోనిగ్రహం ఎందుకు ఉండాలి అంటే, నీకు అనిపించేది అసలు నీ థాట్ కాదేమో, ఆ పక్క నుంచి పాసింగ్ థాట్ ఏమో. అందుకు ధ్యానం చేయటం, గమనంలో ఉండటం. గమనంలో ఉండటం అంటే మన భాషలో ఎస్ఎస్ఓ భాషలో అంటే అర్థం ఏంటి అంటే, ఆ ఆలోచన మీద పక్కవాడిదా మంచిది అంటే అని కండిషన్ పెట్టానని మర్చిపోతాను. మీరు ఇతరులకు బాధ పెట్టేలోకి చేయొద్దని కూడా చెప్పా. మరి దమనమా, ఆల్వేజ్ అవేర్నెస్, కంటిన్యూస్ అవేర్నెస్. గమనంలో ఉండటం అంటే కంటిన్యూస్ అవేర్నెస్. ఇంకా అరవింద చేసినటువంటి ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే, మనిషికి మంచి చేయాలి అనేటటువంటి థాట్ను ఇంప్రెగ్నేట్ చేస్తే వాడు మంచి పని చేస్తాడు తప్ప, చెడు పని చెయ్యి అంటే మాత్రం వాడు చేయడు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంచేత ఏ వ్యక్తి కూడా ఎవడిని చెడుగా ఉపయోగించుకోలేడు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అన్నది గుర్తుంచుకోండి. ఇందుకు ఇదే థాట్ ప్రాసెస్ హిప్నటిజంలో, నువ్వు 2 గంటల తర్వాత పక్కవాడికి వెళ్ళి సాతి లెంపకాయ కొడతావు అని సజెషన్ ఇచ్చారు వాళ్ళు. కొట్లేదు వాళ్ళు. నన్ను అడిగారు, ఏమయ్యా మరి ఇలా మేము సజెషన్ ఇచ్చాం, నాకు అనిపించిందండి కొట్టాలని, నాకే నువ్వు వచ్చింది ఎందుకు కొట్టాలి వాడిని. అవేర్నెస్ గమనంలో ఉంటే గ్యారంటీగా తప్పు పని నువ్వు చేయవు. దట్ ఈస్ వేర్ సొసైటీ హెల్ప్. ఏ తప్పు పని చేసినా ఏకాంతంలోనే చేస్తాం. మీరు ఆలోచించుకోండి. డెకాయిట్స్ని వదిలేయండి, మీరు మళ్ళీ వాదనకి దిక్కండి నన్ను. కానీ డెకాయిట్ కూడా వాడు చేస్తాం తప్పని తెలుసు, అందుకే అన్ని వేసుకుని వస్తాడు. అంతేత హిప్నటిజం గురించి ఇది వింటున్నప్పుడు మీకు ఒక అపోహ వస్తుందేమో. ఎవరిలో అయినా మనం మీకు నచ్చిన ఐడియాలజీ పెట్టేసి వాడి చేత అన్ని పనులు చేయించుకోవాలంటే నువ్వు చేయించుకోలేవు. వాడికి నచ్చే పని అవుతేనే నువ్వు చేయించగలవు. వాడికి నచ్చే పని గ్యారంటీగా వాడికి లాభసాటి అవుతుంది, కానీ నీకు లాభసాటి అవ్వదు. అంతే హిప్నటిస్ట్లు అందరూ ఇందుకు ఎక్కడ ఫెయిల్ అవుతారు అంటే, ఈ కాన్సెప్ట్ వాళ్ళకి తెలిసినా ఎందుకో దాన్ని పట్టుకోరు వాళ్ళు. పిల్లవాడికి బాగా మార్కులు వస్తాయంటారు, హిప్నటిస్ట్ కొడుకే మార్కులు రావేమో అని నాకు చాలా పెద్ద డౌట్. మొబైల్ స్విచ్ బయట ఉంటే ఓకే, లోపల ఉంచకండి అమ్మా. అర్థమవుతుందా? అంతేత ఆ ధైర్యం మాత్రం, ఇది వినగానే మీకు భయం వేసేసి, అమ్మో ఎవడు నా బుర్రలో ప్రవేశం చేస్తున్నాడు, ఎవడు నా ఎవడు ప్రవేశించినా కూడా ఆఖరికి ఆ భగవంతుడు కూడా మీకు నచ్చని పని చేయించలేడు అని మీకు అర్థమైపోయింది కదా. ఇంకా డౌట్? ఆ గురువులు కూడా మీకు నచ్చని పని చేయించు, మీకు నచ్చితేనే చేయించగలరు. అంతేత ఆ భయం మాత్రం ఉంచుకోకండి, ఎవడో మీ మనస్సును ప్రభావితం చేసేసి వాళ్ళకు అనుగుణ్యంగా మిమ్మల్ని తిప్పుకోలేడు. కానీ ఎప్పుడు తిప్పుకోగలడు, అది మీకు ఇష్టమైతే తిప్పుకోగలడు, అది వేరే విషయం. అది ఇష్టం అవుతుంది, ఇంకా తిప్పుకోవటానికి ఉంది అక్కడ. లాజిక్ అర్థమవుతుందో? నువ్వు ఇష్టపడి చేస్తున్నప్పుడు అది సమ్మోహనమే అవుతుంది, అది నీకు ఇష్టమైతే చేస్తున్నావు. ఈ క్లారిఫికేషన్ అర్థమైంది కదా? అంటే అరవింద ఏం చేశాడు అంటే, అప్పుడు ఉన్నటువంటి రకరకాలైనటువంటి పొలిటీషియన్స్ బ్రెయిన్లో మానవ పరిణామ క్రమానికి అనుకూలమైనటువంటి థాట్స్ అనే ఒక బ్రిక్స్ లాగా నేను నాటాను, ఒక గోడలాగా కట్టాను అన్నాడు. చర్చిల్ అసలు అరవింద ఏం చెప్పేవాడు ఈ ఆశ్రమంలో, అది అక్కడ చింపేసేవాడు స్పీచ్లో. అంటే పాపం చర్చిల్ కాదు అక్కడ మాట్లాడింది, కానీ చర్చిల్ అనుకోబడ్డాడు అప్పుడు. అదొక హిస్టరీ వాళ్ళకి తెలుసు, 76 ఇయర్స్ ఓల్డ్ ఎంతో అప్పుడు ఆయన రిటైర్డ్ ఫ్రమ్ పాలిటిక్స్. ఒక 8 ఏళ్ల పట్టు ఎనబడిన కరెక్ట్. ఈ డీటెయిల్స్ మాత్రం యాక్యురేట్ డేటా కాదు, బట్ ద ఫీలింగ్ ఈజ్ కరెక్ట్. ఆయన్ని, బాబు నువ్వు రిటైర్మెంట్లోంచి బయటకు వచ్చి నువ్వు ఫస్ట్ వరల్డ్ వార్, ఈ వరల్డ్ వార్లో నువ్వు మాకు లీడర్గా ఉండు అని చెప్పారు. అది కూడా అరవింద్ యొక్క ప్రేరణే. మీడియా నాట్ చర్చిల్, ఎనీబడీ కుడ్ హ్యావ్ బికమ్ ఏ మీడియా. అప్పుడు చర్చిల్ వాజ్ అవైలబుల్, అది మాత్రం గుర్తుంచుకోండి. అంతేత చర్చిలే మీడియం అనుకోవద్దు. ఎందుకంటే చర్చిల్ మీడియం అయినా చర్చిల్ చెప్పినట్టు మిగతా వాళ్ళు విని ఉండకపోతే చర్చిల్ వుడ్ హ్యావ్ బీన్ ఏ ఫ్లాప్. ఇండియాలో ఆ ఫ్లాప్ వచ్చింది, ఇండియన్ పాలిటిక్స్ ని యాక్చువల్ గా ఇందులో బయట తీసాడు. చదవాలి అది. అంటే ఒక్కొక్క వ్యక్తి యొక్క, ఇప్పుడు మొత్తం మహాభారతం అంతా ఎవరు గైడ్ చేశారు? కృష్ణుడు గైడ్ చేశాడు. త్రేతాయుగంలో ఉండేటువంటి పరిస్థితులంతా ఎవరు గైడ్ చేశాడు? రాముడు గైడ్ చేశాడు. అలాగా వరల్డ్ పాలిటిక్స్ ని తర్వాత తర్వాత ఈ రహస్యాలన్నీ అర్థమయ్యే మనుషులకి ఈ విధంగా డిస్కస్ చేసుకునేటువంటి టైం వచ్చినప్పుడు, అరవిందో అండ్ శ్రీరామ్ శర్మ ఆచార్య అండ్ రామకృష్ణ పరమహంస ఈ ట్రినిటీ అద్భుతమైనటువంటి ట్రినిటీగా మారుతుంది. ఎందుకంటే అరవిందోకి ఆ శక్తి రావటానికి కారణం రామకృష్ణ పరమహంస ఆర్ వివేకానంద, మీ ఇష్టం. వివేకానంద రామకృష్ణ పరమహంస ఒకటే, మళ్ళా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే రామకృష్ణ పరమహంస చెప్పింది వివేకానంద చేశాడు. వివేకానంద వాజ్ ద థాట్ ఆఫ్ రామకృష్ణ పరమహంస. అంటే రామకృష్ణ పరమహంస యొక్క ఆలోచనల మూర్తి వివేకానంద. తన్ని తన మౌలు చేసుకున్నాడు ఆ వివేకానంద. సూపర్మెంటల్ డిసెంట్ కోసమే ట్రై చేశాడు రామకృష్ణ పరమహంస కూడా. సూపర్మెంటల్ డిసెంట్ కోసమే ట్రై చేశాడు రామకృష్ణ పరమహంస. క్యాన్సర్ వచ్చింది. ఇంకా క్యాన్సర్ పేషెంట్స్ కెన్ బి వెరీ హ్యాపీ ఇన్ హాస్యానికి ఏం చెప్పటమే. రమణ మహర్షి క్యాన్సర్ వచ్చింది. సూపర్మెంటల్ డిసెంట్ ఆత్మ యొక్క శక్తి ఎప్పుడైనా దిగదలుచుకున్నప్పుడు ఆ మీడియం కరెక్ట్గా లేకపోతే దానికి క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ వచ్చినటువంటి వాళ్ళందరూ ఆ విధంగా వాళ్ళు ప్లస్ పాయింట్ లో ఉన్నారు. కానీ అజ్ఞానంలో ఉన్న ప్లస్ పాయింట్, వాళ్ళకి ఆత్మ ఉందని తెలియదు, ఆత్మ దిగుతుందని తెలియదు. ఎక్కడో ఆ వేవ్స్ లో వాళ్ళల్లో ఆత్మశక్తి డిసెంట్ అవుతుంది. తెలిసి డిసెంట్ అయింది అనుకోండి క్యాన్సర్ క్యూర్ అయిపోతుంది. అంటే ఈ రెమిషన్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి చాలా చోట్ల. రెమిషన్స్ ఆఫ్ క్యాన్సర్ అంటే అర్థమవుతుంది కదా, క్యాన్సర్ పోవటం. ఆ సూర్యకిరణానికి కానీ దానికి కానీ మీరు ఒక పాత్ర ఇచ్చేసారనుకోండి క్యాన్సర్ పోతుంది. మీకు అర్థమైంది ఇప్పుడు ఎందుకు క్యాన్సర్ పోతుందో? అక్కడ తగ్గింది కదా, దానికి కారణం ఇది అనమాట. 100% జనరలైజేషన్. క్యాన్సర్ పేషెంట్స్ ఆర్ క్యాన్సర్ పేషెంట్స్ ఇన్ ఇగ్నోరెన్స్. అంటే ఏంటి, వాళ్ళల్లో దిగుతున్నటువంటి ఆ దైవీ శక్తి వాళ్ళు దిగుతుందని, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. కానీ ప్రకృతి ఇప్పుడు భీభత్సంగా ఉందని చెప్తున్నావు కదా, ఇప్పుడు చెప్తున్నావు కదా భూకంపం వచ్చిందని. ఇంకా వస్తాయమ్మా, ఇంకా చాలా వస్తాయి. అందుకే నేను చెప్తున్నా 2005 లోపల చాలా మార్పులు వచ్చేస్తాయి. ఐదర్ బై అస్ ఆర్ బై నేచర్. మనమైనా మారుస్తాం, లేకపోతే ప్రకృతి అయినా మార్చిస్తుంది. మనం మారితే సుఖంగా ఉంటుంది, ప్రకృతి మారిస్తే ఇదే ఇలా ఉంటుంది. బాడీ దానికి అనుగుణంగా లేదుగా. హ్యూమన్ బాడీ ద పేరెంట్స్, పేరెంట్స్ జీన్స్ కదా. మరి వాళ్ళు ఏం చేస్తారు, పేరెంట్స్ జీన్స్ దానికి వాళ్ళు లిమిట్ అయిపోతారు. ఉన్న వాళ్ళల్లో బెస్ట్. ఇట్ ఈస్ ఆల్వేస్ ద బెస్ట్ దట్ ఈస్ అవైలబుల్. అమ్మా అని అనుకో, రూట్ రేస్ అంటే అంతే, కరెక్టే. ఇప్పుడున్నటువంటి జీన్స్ అలా ఉన్నాయి. కానీ అదే కాలంలో దయానంద సరస్వతి, బ్రజానంద లాంటి మహానుభావులు ఈ బాడీ జీన్స్ నే మార్చడానికి ఎక్స్పెరిమెంట్ చేశారు. అది గాయత్రి మంత్రం. అందుకే మేము గాయత్రి మంత్రం కాదు, మేము ఇంకో మంత్రం చేస్తాము, నువ్వు చేస్తే జీన్స్ మారు. టైఫాయిడ్ వచ్చింది, క్లోరోఫెనికల్ వాడాలి. కాదండి, నేను పారాసెటమాల్ వాడతాను, వాడుకోను ఆయన. మనం ఏం చేయాలి, అది బురకెక్కాలి. ఎందుకు గాయత్రి చేయాలి? ఇంకేంటంటే పేరెంట్స్ యొక్క జీన్స్ మార్చడానికి అది ఒకటే మార్గం. జెనెటిక్ కోడ్ దాంతో పూర్తిగా మారుతుంది. ఆ జెనెటిక్ కోడ్ మారే దాంట్లో ఉండేది 23 పేర్స్ అమ్మని, 23 పేర్స్. గాయత్రి మంత్రంలో కూడా యాక్చువల్ గా 23.5 ఉన్నాయి, 24 లెటర్స్ లేవు. అంతేత నువ్వు ఉచ్చారణ చేసేటటువంటి 23.5 లెటర్స్ దాని యొక్క రియాక్షన్ 23.5 లెటర్స్ కలిసి జీన్స్ గా మారుతాయి. ఇది మీకు ఇంట్రెస్టింగ్ ఉంది కదా టాపిక్. అంతేత ఈ టాపిక్ నేను క్లాస్ పెట్టుకుంటే, నా ఫీజులు అవి ఇచ్చుకుంటే చెప్తాను. బిజినెస్ కూడా చేసుకోవాలమ్మా మధ్య మధ్య. అదే నాకు అసలైన పాలు ఒక క్వశ్చన్ నేను చూసి చెప్పండి. వన్ వే ఆఫ్ థాట్ ట్రాన్స్ఫరెన్స్. కానీ యాక్చువల్ గా ఇట్ ఈస్ నాట్ థాట్ ట్రాన్స్ఫరెన్స్. థాట్ ట్రాన్స్ఫరెన్స్ కాదు, ఇంప్రగ్నేషన్ కూడా కాదు. అండర్గ్రౌండ్ ట్రాన్స్ఫరెన్స్ అనుకో. అంటే ఇప్పుడు థాట్ ట్రాన్స్ఫరెన్స్ అంటే ఏంటంటే, మనకు ఆ కాన్సెప్ట్ ఇక్కడ నుంచి ఇప్పుడు అదేగా జరుగుతుంది. నా మాటలు ఇలా వెళ్తున్నాయి. ఇది కాకుండా దేర్ ఇస్ అనదర్ ప్లేన్ ఆఫ్ యాక్షన్, సూపరామెంటల్ ప్లేన్ అంటాం దాన్ని. సూపరామెంటల్ ప్లేన్ లో యాక్చువల్ గా థాట్ ట్రాన్స్ఫరెన్స్ జరగదు. ఇంకేంటే ఇట్ ఈస్ ఎవ్రీవేర్. ఎవ్రీవేర్ ఉన్నప్పుడు ఇంకా థాట్ ట్రాన్స్ఫరెన్స్ ఎలా అవుతుంది? అంతేత ఇది బబుల్స్ అనుకోవచ్చు లోపల నుంచి, అతనిలోంచి అది వస్తుంది. అది ఇండక్షన్ కూడా కాదమ్మా, అసలు వీ కాంట్ ఎక్స్పెక్ట్, వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఏంటంటే ఆ ప్లేన్ మనకి తెలీదు. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, రాబోయేటటువంటి కాలంలో ఇంకో రెండు కొత్త ఇంద్రియాలు మనకు వస్తాయి. ఇప్పుడు మనకి పంచేంద్రియాలు ఉన్నాయి కదా, ఫిఫ్త్ రూట్లెస్ లో ఉన్నా 5 ఇంద్రియాలు ఉన్నాయి. దీని తర్వాత 6th రూట్లెస్ వస్తుంది, దాని తర్వాత 7th రూట్లెస్ వస్తుంది, మనకు ఇంకో రెండు కొత్త ఇంద్రియాలు వస్తాయి. మన కొత్త ఇంద్రియాలు ఎలా ఉంటాయి అని పంచేంద్రియాల వాడు అడిగాడు అనుకో, వాడికి ఎలా అర్థం అవుతుంది? అర్థమైంది అనుకోండి, అది కొత్త ఇంద్రియం కాదు. అవునా? అందుకే అంతే, అదే అది అదే అది. కానీ అనుభూతి చెందొచ్చు. ఇప్పుడు మీకు అర్థం కాలేదు ఆ కొత్త ఇంద్రియం అంటే ఏంటో, కానీ కొత్త ఇంద్రియం వస్తుంది అనే భావం అర్థమైంది కదా, అది తెలుస్తుంది అన్నమాట ఆ ప్రాసెస్. అవును, మారిపోవాలి. హిస్ బాడీ వాజ్ నాట్ పోటెంట్ ఇనఫ్, ఇట్ వాజ్ సర్టెన్లీ నాట్ పోటెంట్ ఇనఫ్. అది మాత్రం మనం కొంచెం ఏంటంటే ఆయన మీద ప్రేమ ఎక్కువైపోయి, ఈవెన్ దో ఇట్ వాజ్ పోటెంట్ ఇనఫ్ హీ చేంజ్డ్. వీఆర్ సైంటిస్ట్, ఆయన చేయగలిగింది చేశాడు, దాని తర్వాత ఆయనకు అర్థమైంది బాడీతో నేను చేయలేను అని. అక్కడ సమస్య ఏంటి అంటే, ప్రోస్టేట్ గ్లాండ్ అని ఒక గ్లాండ్ ఉంది, సమర్పణ కూడా ప్రోస్టేషన్ అని అంటాం. వెరీ ఇంట్రెస్టింగ్ అది. లివరు, లివింగ్, పేర్లు, స్క్రీన్ చాలా సమస్యగా ఉంటాయి అన్నమాట. అది దాంతో ఆయన శరీరం వదలాల్సి వచ్చింది, కానీ ఇంటెన్షనల్ గా వదిలాడు, చనిపోయి వదల్లే. హీ కుడ్ హ్యావ్ క్యూర్డ్ హిమ్సెల్ఫ్, కానీ హ్యాడ్ హీ క్యూర్డ్ హిమ్సెల్ఫ్ ఆ బాడీలో సూపరామెంటల్ డిజైన్ జరగదు, దానికి తగినటువంటి వైబ్రేషన్స్ అది తట్టుకోలేదు. మరి అది నాకు తెలియదమ్మా, అదే నేను ఇప్పుడు బాధపడుతూ ఉంటాను. కానీ నా ఉద్దేశం ఆయన బాడీ తీసుకుని ఉండాడు, ఇంకేదంటే ఇంకో బాడీ తీసుకునేటటువంటి పరిస్థితి ఉండుంటే ఆయన శరీరం వదిలి ఉండేవాడు కదా, ఆ బాడీని యాక్టివేట్ చేసేసి ఉండేవాడు, యాక్టివేట్ చేసి ఉండేవాడు. దట్ ఈస్ క్వైట్ పాసిబుల్ సార్. నేను ఇప్పుడు నేను చర్చిల్ని యాక్టివేట్ చేశాను, వాళ్ళని యాక్టివేట్ చేశాను అన్నది, దానికి తగిన బాడీ ఉంటే యాక్టివేట్ చేసేస్తాడు కదా. కానీ సూపరామెంటల్ డిస్టెన్స్ అంతరిక్షంలో లేకపోతే ఇప్పుడు మన క్లాసులు వేసిపోతాయి. దాన్ని శ్రీరామ్ శర్మ ఆచార్య గాయత్రి మంత్ర జపంతో హిందువుల బాడీని సూపరామెంటల్ డిస్టెన్స్కి అనుగుణంగా మార్చొచ్చు అని పట్టుకున్నాడు. ది గ్రేట్ అరవిందోనియన్స్ కాంట్ అండర్స్టాండ్ దిస్ పాయింట్ బికాస్ దే ఆర్ అరవిందోనియన్స్. ది రోజ్ ఈజ్ ఎ రోజ్ బికాస్ ఇట్ ఈస్ ఎ రోజ్. వాళ్ళ వాళ్ళ భగవద్ వాళ్ళ గురువు మీద ప్రేమ ఉండటం తప్పు కాదు, కానీ వాళ్ళ గురువు చేసే ప్రణాళికలో హనుమంతుడు చేసే దాంట్లో ఉడత కూడా సహాయపడవచ్చు అని నమ్మకపోతే నేనేం చేస్తాను? అరవిందో మే బి గ్రేట్, ద అదర్ గురుస్ మే బి ఉడతాస్, కానీ ఆ ఉడత సహాయపడవచ్చు కదా, పడవచ్చు కాదు పడుతుంది కదా. గాయత్రి మంత్రం అలా ఉపయోగపడుతుంది, ఆ సత్య దర్శనానికి ఉపయోగపడుతుంది. ఇంకట ఈ చిత్తముని కనుక మనం మార్చేయగలిగితే, అంటే ఆలోచన విధానంలో కనుక ఒక ట్రాన్స్ఫర్మేషన్ తేగలిగితే, ఒక రివల్యూషన్ తేగలిగితే, భౌతికమైనటువంటి రివల్యూషన్స్, ఇది కమ్యూనిజము, బుద్ధిజము, ఈ రిలిజియన్స్ ఇవంతా కూడా భౌతికమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్ కదా. మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక మనం చేసేయగలిగితే చాలా బాగుంటుంది అన్నది ప్రణాళిక, గురువుల యొక్క ప్రణాళిక అది. అంటే మనస్సు యొక్క ఆలోచన విధానంలో రివోల్స్ తీసుకురావాలి. విచారక్రాంతి అభియానం దాని పేరు పెట్టారు. అరవిందో దానికే ఏమని పేరు చెప్పాడంటే, ఆస్క్, సరెండర్, టోటల్ రివల్యూషన్. నువ్వు కనుక పూర్తిగా సరెండర్ అయిపోతే ఇంకా అర్థం చేస్తుంది, ఆత్మపని చేస్తుంది. నీ యొక్క కోరికలు, ఇందాక నేను చెప్పాను, తండ్రి గారు చెప్పారు, అమ్మ చెప్పింది, భార్య చెప్పింది, పిల్లలు చెప్పాడు, నా వాతావరణం ఇలా ఉంది, నా కుటుంబం నేను అనుకున్నట్టుగా లేదు అనే ఆలోచన పక్కన పెట్టేసావు అనుకో, పక్కన పెట్టిన మరుక్షణం నీలో ఆ ఆత్మశక్తి పనిచేయటం వస్తుంది, ఇమ్మీడియట్ గా పనిచేస్తుంది అది. నువ్వు మళ్ళీ దాన్ని ఇన్వైట్ చేసి ఆవు ఆవు ఆవు, అది ఉంది ఆల్రెడీ దే, అది దానిపైన మన కోరికలు తప్పిస్తూ ఉంటాయి. ఆ కోరికల్ని తీసేయటానికి అనేక మార్గాలలో ఆహార సంయమం ఒకటి. మనస్సును కంట్రోల్ చేయటానికి ఆహారాన్ని కనుక కంట్రోల్ చేసుకుంటే మనసు మారిపోతుంది. ఏఎంసీలో వచ్చేటటువంటి 90% అనుభూతి కారణం ఏంటంటే ఆ 14 రోజుల, అది ఇప్పుడు వారం రోజులకు మార్చారు. పది రోజులకి ఎందుకు మార్చారు కదా? మీరు కాస్త అడగండి, వాళ్ళ ఎంసీకి మీ ఎంసీకి తేడా తెలుస్తుంది. అందుకు చెప్పింది, వాళ్ళు గ్యారంటీగా 14 డేస్ రాకుండా చిన్న వాళ్ళకి వచ్చే అనుభూతులు వాళ్ళకి ఖర్చున రావు. అది కంపేర్ చేసుకోండి, మీకు అది ఒక సైంటిఫిక్ రీసెర్చ్ గా నైన్ ఊహ అది, కానీ నాకున్నటువంటి సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ లో ఫుడ్ ఎఫెక్ట్ అండ్ మైండ్ తో 14 రోజులు అంటే ఒక పక్షము, ప్రకృతిలో 15 రోజులు, 30 రోజులు, 7 రోజులు, ఇవంతా ఒక టైం పీరియడ్. మనిషి ఊండి హీల్ అవ్వాలంటే 3 వారాలు పట్టాల్సిందే. ఎముకలు అతుక్కోవాలంటే ఈవెన్ ఇట్ ఈస్ ఎ ఫైన్ ఫ్రాక్చర్, అదే ముక్క ముక్కలు అయితేనా కూడా 8 వీక్స్, 8 వీక్స్ లో ఎముక అతుక్కుపోతుంది. అలాగే ఆహార నియమాల్లో కూడా మీరు 14 డేస్ ఎప్పుడైతే ఆహారాన్ని పాటిస్తారో ఖచ్చితంగా మీ మనసు మారుతుంది. టైం లేదు కదా అని ఎప్పుడైతే మీరు 10 డేస్కి తగ్గించారో, ఏఎంసీలో చాలా మంది, నాకు బాగా గుర్తుంది, ఏఎంసీ క్లాస్ చేశాను నేను శివరాత్రి రోజు పొద్దున్న ఏఎంసీ క్లాస్ చేసి బయలుదేరాను నేను. ఏలూరులో శివరాత్రి క్లాస్ పెట్టారు, 2000 మంది వచ్చారు ఏలూరులో. మన సత్యనారాయణ గారు ఎవరు ఉన్నారు, ఆయన కూడా ఒక ఆయన 2000 మంది వచ్చారు ఆ క్యాంప్ క్లాస్ గా. ఆల్ ఆఫ్ దెమ్ వెప్ట్. నేను గురుడు బ్రహ్మ, గురువు విష్ణు, గురుదేవ మహేశ్వర అని ప్రార్థన చేసి భగవంతుని గురువుని ప్రార్థించండి అంటే ఏడ్చారు. ఏం చేసి వెళ్ళగానే ఇమ్మీడియట్ రిజల్ట్. ఆ తర్వాత ఊహో నేను చెప్పాను అని చెప్పి మళ్ళీ మామూలు ఫుడ్ తింటూ గురువు బ్రహ్మ గురువు విష్ణు ఒక్కడ ఏడవటం లేదు కదా, అసలు అందరూ నవ్వుతున్నారు. ఇమోషనల్ తేడా, ఆహారం మనసు మారుస్తుంది. అది మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంటే ఆహారం మార్చకుండా మనం ఆధ్యాత్మిక జగత్తులో ముందుకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఫ్లాపీ అవుతాం అమ్మా. చాలా తీవ్రమైనటువంటి సంకల్ప శక్తి ఉంటే అవ్వచ్చు, అది చెప్పే కదా. ఎక్కడో ఏదో జరిగింది అని దాన్ని రూల్గా పెట్టుకోకండి. జనరల్ మనిషికి ఏదో అది ఇంపార్టెంట్. అంతేత ఈ థాట్ రివల్యూషన్కి మొట్టమొదట ఏంటి అంటే, మన శరీరంలో ఉన్నటువంటి అనేక ఇంద్రియాలని మనము 5-7 తర్వాత ఉపయోగించుకోవటం లేదు. లివర్ మీద ప్రెషర్ పడదు, స్ప్లీన్ మీద ప్రెషర్ పడదు, ఇంటర్నల్ ఇంటెస్టైన్స్ మీద ప్రెషర్ పడదు, లంగ్స్ లోపల ప్రెషర్ పడదు. అసలు లంగ్స్ లోపల వరకు గాలి వెళ్ళదు, ఇంతవరకే వెళ్తుంది. థొరాసిక్ బ్రీదింగే తప్ప డీప్ బ్రీదింగ్ అంటూ ఉండదు. అంటే ఒక విధంగా మన ఇంద్రియాలను మనం చంపేస్తున్నాం, మన అంగాలని మనం చంపేస్తున్నాం. దానికి చాలా బేసిక్ గా ఏం చేయాలి అంటే, మనం ఆసనాలు, ప్రాణాయామాలు, నీళ్లు తాగటాలు అనేది ఇన్సిస్ట్ చేయాలి, ఆహారంలో మార్పు ఇన్సిస్ట్ చేయాలి. అది మన ప్రణాళికలో మొదటిది. మనం ఏం చేయదలుచుకున్నాం అర్థమైంది కదా. అంటే సంకల్ప పత్రంలో దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్, ఇది మాత్రం మస్తే. కన్సెషన్స్ అంటూ ఏం లేవు. నీళ్లు తాగాల్సిందే బాగా, ఆసనాలు వేయవలసిందే, నీరు ప్రాణాయామాలు చేసుకోవాల్సిందే, ఆహారంలో మార్పు తీసుకురావాల్సిందే. ఆహారంలో మార్పు తీసుకోలేనటువంటి మానసిక బలహీనుడు ఆధ్యాత్మిక విద్యను గ్రహించలేడేమో కానీ ఆచరణలో పెట్టలేడు, ఇంపాసిబుల్. అందుకే పాండిత్యం రావచ్చు నీకు, ఆచార్యత్వం రాదు, మీరు అనుభవంలోకి తెచ్చుకోలేదు. కానీ నేను చదవమని చెప్తున్నాను, నేను 5 గురువులని చదవమని చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా నేనేం కావాలనుకుంటున్నాను. ముందు ఈ సంకల్ప పత్రాలు నేను నింపించండి. ఇట్ మస్ట్ కంటిన్యూ లైక్ మీ జేబులో ఉండాలన్నమాట సంకల్ప పత్రాలు. అంటే మీ ఫ్రెండ్ మీరు చూడగానే ఏమన్నాలి, అది కూడా అయినా సంకల్ప పత్రాలు వచ్చాయి చెప్తూ ఉంటాం కదా. అవ్వాలమ్మా, కరెక్ట్, కరెక్ట్. కానీ మీరు భయపడకండి, బాధపడకండి. ఎల్ఐసి ఏజెంట్, ఒరే ఎల్ఐసి ఏజెంట్ వచ్చాడు అని పిలిస్తే అనుకోండి, ఎంత ఆనందిస్తాడు వాడు. ఎస్ ఐ హావ్ సక్సీడెడ్ ఇన్ మై ఉన్న కదా. సేల్స్ రిప్రజెంటేటివ్ 2-3 కరెంట్ చూసుకోండి. మా వినిపిస్తుందా? షుడ్ ఐ కంటిన్యూ? ఇంకేట ఆ సంకల్ప పత్రాల సంకల్పం వదలకండి. మీరు మీరు చేసినట్టు అయిపోయినా, మీరు పాటించకపోయినా ఏం పర్వాలేదు, ఎల్ఐసి ఏజెంట్ వాడే ఎల్ఐసి కట్టకపోవచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. తాగినా తాగకపోయినా ఇప్పటికే తాగించండి. ఓకే, అదే అదొక ఒక స్పిరిట్ లాగా మీ బంధువుల ఇంట్లో వాళ్ళ ఇంట్లో మాలో మంచి కోసమే కదా చెప్తున్నావు. మీ పిల్లవాడు చదువుకోకపోతే రోజు చెప్పచ్చనే ఇసుకుంటున్నారు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, అది మానేస్తున్నారా చెప్పడం? చెప్తున్నారు కదా, మరి చెప్పండి మీరు మీ బంధువులకి వాళ్ళకి. దీని ప్రాముఖ్యత కనుక మీకు అర్థమవుతే థాట్ రివల్యూషన్కి నాంది ఇది. ఇప్పుడు రివల్యూషన్ చేయడానికి నక్సల్స్ వాళ్ళు పాపం అడవిలో ఉంటున్నారు, మీరు ఆ యాంగిల్లో ఆలోచించండి, సుఖంగా జీవించవచ్చు వాళ్ళు. అడవిలో ఏసీలు ఉంటాయా వాళ్ళకి? ఏముంటాయి పాపం, తిండి ఉంటుందో లేదో కూడా తెలియదు. మీరు అనుకుంటారంటే వాళ్ళని కొట్టారు వీళ్ళని కొట్టారు, కొట్టినంత మొత్తం తిండి అక్కడ ఓడిపేస్తాడు వాడికి, షాప్ ఓడిపెడతాడు వాడు. కానీ ఎందుకు అక్కడ ఉన్నారు? వాళ్ళ లక్ష్యం నమ్మారు వాళ్ళు. మనకి మనం అన్న లక్ష్యం మీద వాళ్ళకున్న పాటి నమ్మకం లేదు మన గురువుల మీద, అదే నేను చెప్పేది. అంచేత ఆ నమ్మకం తెచ్చుకోవాలి మీరు, లేకపోతే తెచ్చుకోతాయి. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ సంకల్ప పత్రాల అది ఎంతవరకు కొనసాగాలి, అంత ఎంటైర్ ఇండియా సంకల్ప పత్రంతో నిండిపోవాలి. మన టార్గెట్ అది అవుతుందా మాస్టర్? మనకు అనవసరం, అది మనం చేయటమే, అదే కర్మణ్య ఏంటమ్మా. కాంట్రవర్సీ అయినా కూడా సంకల్ప పత్రంలో ఉంది కనుక ఉండాలి అది. ఎందుకు అంటే నేను యాజ్ ఎ బయోకెమిస్ట్ నేను చెప్తున్నా దానికి లాజిక్. ఓ పర్టికులర్ ఏజ్ లో బాడీకి కాల్షియం కావాలి, ఈ హార్ట్ ట్రబుల్ అది వచ్చేటటువంటి వాళ్ళకి, ఇప్పుడు డాక్టర్లు, దాని తర్వాత కొన్ని లూజ్ మోషన్స్ అవి వచ్చినటువంటి వాళ్ళకి నేను కాల్షియం కార్బోనేట్ టాబ్లెట్స్ ఇచ్చాను. చూడైంది కదా, ఉన్నాయి అవి. అంటే నేను అది చేశాక చెప్పేదే, యాజ్ ఎ సైంటిస్ట్ చేసేదే చెప్పండి అమ్మా. అందుకు కానీ నేను లీటర్లు లీటర్లు పాలు తాగమన్నట్టు గుర్తులేదు, నేను రెండే కప్పులు తాగాను. ఇట్ ఈజ్ అంతే అంటే 500 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం మీకు డేకి వెళ్తుంది ముందు, అంతే అంతే తప్ప తాగమన్నాం కదా అని లీటర్ లీటర్ తాగితే మళ్ళా. ఇట్ ఈజ్ ఎ మెడిసిన్, కాల్షియం కార్బోనేట్ టాబ్లెట్స్ బదులు ఇది ప్రిస్క్రైబ్ చేస్తున్నాం. దాన్నే ఏంటంటారు, వాటిని కాల్సిగాల్డే, కాల్సిగాల్డ్ అని బీపీ మందు ఉందమ్మా. ఏంటో ఆ మందుల పేర్లు మర్చిపోతున్నాయి, న్యాచురోపతి వచ్చాక వాట్ ఎవర్ ఇట్ ఈస్. అక్కడ కాల్సిగాల్డ్ లో కూడా ఏంటి అంటే ఆ కాల్షియం ని బ్యాలెన్స్ చేసేటటువంటి ఇదే ఉంది కనుక. యూ కెన్ ఆస్క్ ఎనీ డాక్టర్ ఆ కాల్షియం రోల్ చెప్తాడు. అదంతా కాకుండా బోన్ మ్యారోలో బోన్ లో బ్లడ్ సర్క్యులేషన్ లో ఉన్నటువంటి టాక్సిన్స్ తీసేయటానికి కూడా బోన్ కి స్ట్రెంగ్త్ కావాలి, దానికి కాల్షియం కావాలి. ఇంకొకటి ఇప్పుడు ఓ పర్టికులర్ మ్యాన్ 6 లీటర్లు 7 లీటర్లు నీళ్లు తాగటం చాలా మంచిది, తాగండి పర్వాలేదు అంటాడు. మనం అసలు తాగం. నేనేం చేశాను, బ్యాలెన్స్ చేశా యాజ్ ఎ బయోకెమిస్ట్రీ లెక్చరర్. బాడీ మెకానిజం లో ఎంత లిక్విడ్ ఉండాలి ఇంటేక్ అంటే 2 లీటర్స్ చాలు. ఈక్వేషన్స్ అన్ని 13 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్, ఎంజైమిక్ రియాక్షన్స్ జరుగుతాయి, కెటాలిటిక్ రియాక్షన్స్, H+OH-, దాన్ని ఆ బేస్ లో జరుగుతాయి సైంటిఫిక్ లాంగ్వేజ్ లో. తెలియాల్సిన పనులే మీకు, నీరులో అది ఉంది H+OH- ఉంది నీటిలో, దానికి సుమారు 2 లీటర్స్ ఉంటే ఇట్ వర్క్స్. 1/2 లీటర్ ఎక్స్ట్రా సేఫ్ సైడ్ ఉంచుకుంటున్నాం. కానీ 2.5 లీటర్స్ తాగా కూడా మీకు దాహం వేసింది అనుకోండి, ఖచ్చితంగా తాగండి. ఎందుకంటే దాహం అంటే అర్థం ఏంటి, బాడీ ఈజ్ ఆస్కింగ్, ఇట్ ఈస్ ద బాడీస్ నీడ్. అడగలేదు తాకండి, కానీ 2.5 లీటర్స్ కంటే కూడా తక్కువ వెళ్ళకండి. అంతకంటే ఎక్కువ మీకు తాగాలనిపిస్తే తాగండి, కానీ అనవసరం. ప్లస్ ఐ హ్యావ్ మై ఓన్ రిజర్వేషన్స్. ఇంకేటంటే మీరు నీరు ఎంత ఎక్కువ తాగితే అదే అది సెట్ ద్వారా అయినా బయటకు వెళ్ళాలి, లేకపోతే యూరిన్ ద్వారా అయినా బయటకు వెళ్ళాలి. సెట్ ద్వారా బయటకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు, వాతావరణంలో అట్లా సమ్మర్లో వెళ్తే వెళ్తుందేమో. అది ఇంకా అది డాక్టర్స్ స్కిన్ స్పెషలిస్ట్ ని అడగాలి మరి ఆ పోస్ట్ లో ఎంత వెళ్తుందో. నాకు ఐ హావ్ నాట్ కలెక్టెడ్ ద డేటా. అదే కరెక్ట్ అన్నమా. అంతట ఆ కిడ్నీ మీద మీరు 6 లీటర్లు 8 లీటర్లు తాగాలి అనుకోండి, ఎక్స్ట్రా ఫిల్టరేషన్. అది ఈ ఎక్స్ట్రా ఫిల్టరేషన్ దానికి ఎక్సర్సైజ్ అనే లాజిక్ చెప్పచ్చు, లేకపోతే అది ఓవర్ ట్యాక్స్ అయిపోయి. అంతట సేఫ్ సైడ్ ఏంటి అంటే 2.5 లీటర్స్. ఓకే, అది లాజిక్. కర్డ్ తినొద్దన్న చెప్తున్నా, పులుపుతో కూడి మీరు పాలు తీసుకున్నారనుకోండి ఖచ్చితంగా మీకు మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మోకాళ్ళ నొప్పులకి అదే కారణం, దానిమ్మతం నుండి దాంతో పాటు పాలు తీసుకుంటారు, ఐస్ క్రీమ్స్ తో పాటు ఇవంతా వేస్తారు ఈ పుల పదార్థాలు. ఇవన్నీ కూడా ఒక రోజు రెండు రోజుల్లో ఈ రోగాలు ఏం రావు వచ్చిన కూడా అది ఎంత మీకు దాని లింక్ తెలియదు. అంతేత పాలు పులుపు కాంబినేషన్ అసలు పడదు ఎప్పుడు కూడా. రాత్రిళ్ళు పాలు పులుపు కాంబినేషన్ ఇస్ మోర్ డేంజరస్. ఇంకంటే యాక్టివిటీ లేదు బాడీకి, బాడీ పడుకుంటుంది కదా, యాక్టివిటీ లేదు. రాత్రి వర్క్ చేసేటువంటి వాళ్ళకి ఓకే, కానీ రాత్రిళ్ళు వర్క్ చేసే వాళ్ళకి ఓకే అని మనం చెప్పక్కర్లే. వాడి బాడీకి నీడ్స్ ఉంటే వాడు తాగుతాడు, మనం వద్దన్న. బాడీ అడుగుతుంది ఆటోమేటిక్ గా. ఇంతటి ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యాస్తం అయిన తర్వాత మీరు ఏం ముట్టుకోకూడదు, పెరుగు మధ్యగా ముట్టుకోకండి, సూర్యాస్తమయం కంటే ముందు ముట్టుకోండి. ఇందుకు సూర్యకిరణానికి కూడా ఒక కెటాలిటిక్ ఎఫెక్ట్ ఉంది, అది అందరికీ తెలిసిందే కదా. బైకెమిస్ట్రీ ఈ చెట్ల యొక్క ఆకుల్లో క్లోరోఫిల్ సూర్యకిరణాలు లేకపోతే పనిచేయవు. సేమ్ థింగ్ హియర్ ఆల్సో. అంతేత పాలల్లో ఉండేటటువంటి ఆ పర్టికులర్ టైప్ పాలు కాదు అండి, పెరుగులో ఉండేటటువంటి ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ ఎంజైమ్స్ ని సూర్యకిరణాల్లోనే అది డైజెస్ట్ అవుతుంది. ప్లస్ పాలు రాత్రి పడుకునే ముందు తీసుకుంటే ఇంకొక లాభం ఉంది, ఇట్ యాక్ట్స్ లైక్ కాంపోజ్. నేను నిద్ర మాత్రలు అవి వేసుకోకల్లే, మా నిద్ర పట్టడం లేదు అని అనక్కర్లే. కానీ ఏంటి, బాగా పాలు తాగేసి లేట్ మిడ్ నైట్ టీవీ ప్రోగ్రామ్స్ చూస్తూ కూర్చుంటే మన నిద్ర రాదు మీకు. ఇంతటి పాలు తాగ్గానే ఏం చేయాలంటే పడుకుండిపోవాలి మీరు. అప్పుడు కబులు చెప్పుకోవటం, అప్పుడు ఢిషం ధిషములు ఆడుకోవటం అవి పనికిరావు అనమాట. అంచేత ఆ పాలు తాగ్గానే చాలా హాయి, ఇంక వీడు మౌనంలో వెళ్ళిపోతాడు అని ఇంట్లో అర్థమైపోతే, మీరు పాలు తాగేయండి పాలు తాగేయండి అన్నారనుకోండి, మనకు అర్థమైపోతుంది. అంటే ఏమంటున్నారు వాళ్ళు, మీరు నోరు మూసుకోండి అంటున్నారు. అది అంచేత రకరకాల ఉపయోగాలు ఉన్నాయి పాలు
తాగ.
మజ్జిగ కూడా రాత్రి పనికిరాదమ్మా, కానీ పాలు కూడా పొద్దున్న ఒక కప్పు సాయంత్రం ఒక కప్పు, సాయంత్రం కాదు ఐ మీన్ పడుకు, అంతకంటే ఎక్కువ పాలు కూడా
వద్దమ్మా.
ఇంకా అది సరే, ఇంకా మెడికేషన్ ఎఫెక్ట్ ఇంకా అది అప్పుడు వాడాల్సిందేగా. ఆ మెడికేషన్ కి అది అవసరం అంటే వాడాల్సిందేగా. చెప్పాలి, అంతకేకి వచ్చిందట కదా. అంతకు మరి సముద్రం ఇంపాక్ట్ అంటే బాపట్లో వచ్చిందంటే మరి పక్కనేగా.